واسدیوا جی سدگردیوا شکلامبردھرم وشنم ششیورنم چترجم پرسن ودنم دھیایت سرو وگنوپشانتی گروبرہما گروشو گروردیو مہیشورہ گرو ساکشات پربرہما تسمی شری گروے نمہ یو نتمچت پدامبھج یگم رکم ویاموہتسترانی تنای مینی اسمدگوتا سیدک سندھو راجس چرن شرن پرپدی ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि 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 आनंदैकरस प्रसार विलसन् मंदस्मितास्यं कृपापारीणं निजवर्तमानसनवाम्भोजातभानोदयं कालज्ञान विदग्रणिं शिवकरं कालीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काली प्रसादाह्वयं युक्ताहार विहाराय विविक्तस्थलवासिने मलयाल एतींद्राय ब्रह्मनिष्ठाय ते नमः श्री विष्णु चरणोद्भासी हृक् विशेषय सुंदरम् वंदे त्वाम् अवधूतेन्द्रम् विश्वगौरांगरूपिणम् नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमोऽस्तुते व्यास विशाल बुद्धि पुल्लारविन्दायत पत्रनेत्रः येन त्वया भारत तैलपूर्णः प्रज्वलितो ज्ञानमय प्रदीपः अमिताक्षियानकशाकलन्बलचि वेदार्धमलच्छायमयि सुमहद्वर्गचतुष्कपुष्पविततिं शोभिल्ली कृष्णार्जुनोत्तम नानागुणकीर्तनाद्दफलमयि द्वैपायनोऽध्यानजात महाभारत पारिजातममरं धात्रीसुरा प्रार्ध्यमयि प्रिय भगवद्बन्धुलर ఈ రోజున ఉదయం మనం ఉద్యోగ పర్వంలో భీష్మ పితామహుల వారు దుర్యోధనుడితో చెప్తున్నాడు, మానవ జన్మ ఎందుకు వస్తోందో, మానవ జన్మ పరమార్థమేమిటో, వారు పుట్టినందుకు గాను ఏ ఏ కార్యాలు చేయవలసి ఉన్నాయో వాటి రుణాల నుంచి విముక్తి పొందామని భీష్మ పితామహుల వారు చెప్పుకున్నారు. ఏం చెప్పాడండి? పెట్టుకోవలసిందేదో జనానికి పెట్టుకున్నామన్నాడు. దత్తం, మానవుడి రుణాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు వ్యాసభగవానుడు. తాను తిని ఇతరులకు పెట్టగలిగినటువంటి జన్మని సంపాదించిన వారెవరైనా సరే ఇతరులకు పెట్టుకోవడంలో నిజమైన సంతృప్తిని అనుభవిస్తూ తమ యొక్క సర్వజీవుల పట్ల ఉండేటువంటి రుణం ఉంటుంది, సర్వభూత దయని కలిగి ఉండి వాటి రుణం నుంచి మే విముక్తులమయ్యామని చెప్తున్నాడు భీష్మ పితామహుల వారు. అదే దత్తం అనే పేరుతో చెప్పాడు. రెండవది యజ్ఞయాగాదులు చేశామన్నాడు. హుతం. తర్వాతది శాస్త్రాధ్యయనం చేశామన్నాడు. అధీతం. బ్రాహ్మణులకు దానాలిచ్చి తృప్తిపరచామన్నాడు. బ్రాహ్మణాః అర్పితా ధనైహి. తర్వాత ఏమొస్తోంది? కాలం వస్తోంది అన్నాడు భీష్మ పితామహుల వారు. ఇవన్నీ చేసినా చేయకపోయినా కాలం అనేది వచ్చి తీరుతోంది. నువ్వు ఇతరులకు పెట్టకపోయినా, యజ్ఞయాగాదులు చేయకపోయినా, శాస్త్రాధ్యయనం చేయకపోయినా కాలం అనేది వచ్చి తీరుతోంది కదా ఎవరికైనా. కానీ కాలం వచ్చే లోపులు ఆచరించవలసినటువంటి ధర్మాలేవో భీష్మ పితామహుల వారు చెప్తున్నారు. అవాయోహ గతమాయుహు. మా కాలం కూడా సమీపిస్తోంది. మేము చేయవలసినటువంటి కృత్యాలన్నీ చేశాం. కృతకృత్యోచ విద్ధినౌ. ఏవి చేయాలో అవన్నీ చేసేశాం. మా అధ్యాయం ముగియనుంది అన్నాడు. అంటే రుణ విముక్తుడు కావలసినటువంటి సమయానికి మానవుడు ఉపయోగించుకుని తన రుణం నుంచి విముక్తి కావలసిన పద్ధతులన్నీ అవలంబించారు భీష్మాచార్యుల వారు. ఇక అంతా రుణం తీరిపోయిన తర్వాత ఏముంటుందండి? రుణక్షయే క్షయే యాతి కాతత్ర పరిదేవన. మానవుడికి రుణక్షయం కాగానే ఎక్కడికి వెళ్ళిపోతాడండి? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని మన వాళ్ళు చెప్పారు కదా, రుణక్షయం కాగానే మాధవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. నారాయణుని యొక్క దివ్య చరణారవిందముల యొక్క ఆ స్వామి యొక్క సాన్నిధ్యాన్ని పొందుతాడు. అది ఏది? చేయవలసిన కృత్యాలు చేసినటువంటి వాడు మాత్రమే. ఇవన్నీ చేయని వాడు ఉంటాడే మళ్లీ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరేశయనం, మళ్లీ తిరిగి తిరిగి ఈ సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉండడం అనేటువంటిది. మానవుడు రుణం తీర్చుకోకపోతే వాడికి ఉండే గతి ఇలా ఉంటుంది. సర్వులని తృప్తిపరచగలిగిన అవకాశం నీ ఒక్కడికొచ్చిందన్నారు అందరూ కూడా. దుర్యోధను ఏమంటున్నారు? నీకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, నీ ఒక్క కృష్ణ పరమాత్మ మాట వింటే చాలు. ఎంతమంది రుణం తీర్చుకున్నవాడు అవుతావో తెలిసినా, పుట్టినందుకు తల్లిదండ్రులు రుణం తీర్చుకుంటావు, తోడ పుట్టినందుకు ధర్మరాజాదులు రుణం తీర్చుకుంటావు, జనక్షయం కాకుండా కాపాడినందుకు గాను జనమందరూ కూడా దుర్యోధనుడంత మంచివాడు లేడు, జనక్షయం కాకుండా కాపాడాడనేటువంటి పేరు నీకు సుప్రతిష్ఠితం అవుతోంది, ఐదుగురు తమ్ముళ్లు పాండవులుగాను, 100 మంది అసలు తమ్ముళ్లు సోదరులుగాను, మొత్తం 105 మందితో నువ్వు శోభిస్తావు. పైగా కృష్ణ పరమాత్మ వాళ్ళ ఉదయం ఒక మాట చెప్పాడండి, రాజుగా ధృతరాష్ట్రుడుంటాడు, యువరాజుగా నీవుంటావు, పాండవులకు కావలసింది కేవలం స్నేహహస్తం మాత్రమే. నారాయణుడు చక్కగా వివరించి చెప్పాడు ఆ విషయాన్ని. వారేదో రాజ్యం కావాలన్నో, ఇంకోటి కావాలన్నో, నీ ప్రాణాలు కావాలన్నో వారు కోరుకోవడం లేదు, వాళ్ళు స్నేహహస్తం కావాలని కోరుకుంటున్నారు. ఆ చెయ్యిని నువ్వు చాచడమే తరువాయి వారు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఒక్క పని చేసినందువల్ల నీవు ఇన్ని రుణాలను తీర్చుకున్నవాడి అవుతున్నావు. ఇంకెవరికైనా అటువంటి అవకాశం వస్తుందా చెప్పండి? దుర్యోధనుడికి అటువంటి అవకాశం వచ్చింది. పరమాత్మ ముఖత జరగబోయేటువంటి అనర్థాలన్నింటినీ గుర్తించి అనర్థాలు జరగకుండా ఉండడానికి తన జీవితాన్ని అర్థవంతంగా ఉంచుకోవడానికి కావలసిన కృత్యం ఏదున్నదో అది పరమాత్ముడి యొక్క ముఖత తను విన్నాడు. కాని మారాడా? మారలేదు. ఏమన్నాడు? భగవంతుడు నన్ను దేనికోసం పుట్టించాడో నేను అదే పనిచేస్తాను, భగవంతుడు నన్ను ఏ దారిని పంపించడానికి సిద్ధపడ్డాడో నేను ఆ దారినే పోతానని మూర్ఖంగా ఆ పట్టుదలతోనే ఉన్నాడు. కర్ణుణ్ణి కృష్ణ పరమాత్మ రథం ఎక్కించుకుని బయలుదేరాడు. కర్ణుణ్ణి ఎక్కించుకుని పోయాడనేటప్పటికీ కొద్దిగా ధృతరాష్ట్రుల వారికిన్నూ అక్కడ ఉండేటువంటి వారందరికీ సంశయం కలిగింది. సంజయుణ్ణి పిలిచాడు ధృతరాష్ట్రుడు. అక్కడ కృష్ణ పరమాత్మ కర్ణుణ్ణి రథంలో ఎక్కించుకుని వెళ్లాడు కదా, వారిద్దరి మధ్య ఏం సంభాషణ సాగింది? అది మృదువుగా ఉందా, ఘాటుగా ఉందా, కటువుగా ఉందా? మాధవుడు ఎటువంటి పదప్రయోగాలు చేసి కర్ణుడి మనస్సుని మార్చడానికి యత్నించాడా? కర్ణుడేమైనా పాండవ పక్షంలో వెళ్లడానికి సుముఖత వ్యక్తం చేశాడా అనేటువంటివి కొన్ని సందేహాలుగా మిగిలిపోయాయి ధృతరాష్ట్రుల వారికి. వాటన్నింటినీ వివరించమని సంజయుల వారిని కోరాడు ఆయన. వెంటనే ఆయన ఆ రోజున ఆ కర్ణుడు కేశవుడికి మధ్య జరిగిన సంభాషణ ఏమిటో ఆ మాటలలో చెప్పడం మొదలుపెట్టాడు. చెప్తున్నదేమో సంజయుడు, కాని ఆ సంవాదం మొత్తం కూడా కర్ణుడిదిను కేశవుడిది నారాయణుడిది. రాధయ్య కర్ణ, వేద విధులైన పండితుల్ని సేవించావు, నియమాల్ని పాటిస్తూ తత్వార్థాలని వారి నుండి ఆలకించావు, వేదవాదాలని ధర్మశాస్త్రాన్ని కూడా స్వయంగా గ్రహించావు, పెళ్లి కాని యువతిని కన్య అంటారు కర్ణ. అటువంటి కన్య పెళ్లి కాకముందే బిడ్డను ప్రసవిస్తే ఆ బిడ్డను కానీనుడు అంటారు. అలా కాకుండా పెళ్లికి ముందే గర్భాన్ని ధరించి వివాహ అనంతరం బిడ్డను ప్రసవిస్తే ఆ బిడ్డని సహోదరుడు అంటారు. ఇరువురు బిడ్డలకు కూడా తల్లి ఎవరో, ఆవిడ ఎవరిని పెళ్లి చేసుకుంటే అతడే ఆ బిడ్డలకు తండ్రి అవుతాడని శాస్త్రవిధులు చెప్తారు. కర్ణ, నీవలా జన్మించినవాడవే, నీవు కానీనుడివి, కుంతి కన్యగా ఉన్నప్పుడు పుట్టినవాడవు, కాబట్టి శాస్త్రరీత్యా నీ తండ్రి పాండురాజు. ధర్మాన్ని అనుసరించి పాండవులలో జ్యేష్ఠుడివి కనుక నీవే రాజువు కావాలి. కర్ణ, పాండవులు నీకు తండ్రి వైపు బంధువులు, వృష్ణీవంశానికి సంబంధించిన మేము తల్లి వైపు చుట్టాలం. ఇప్పుడు నీవు నాతో పాటు వస్తే పాండవులు నిన్ను కౌంతేయుడిగా గుర్తించి పూజిస్తారు. పాండవుల కన్నా నీవే జ్యేష్ఠుడివి కనుక ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, అభిమన్యుడు, ఉప పాండవులు నీ పాదాల నింటి మొక్కుతారు. సర్వశాస్త్ర విధులైన బ్రాహ్మణోత్తములు నిన్ను అభిషేకిస్తారు. ధర్మరాజు యువరాజుగా నిన్నంటి ఉంటాడు. తెల్లటి చామరాన్ని పట్టుకుని వీస్తుంటాడు. భీమసేనుడు నీకు శ్వేత ఛత్రాన్ని పట్టుకుని నిల్చుంటాడు. దివ్యమైన నీ రథానికి అర్జునుడు సారథి అవుతాడు. అభిమన్యుడు నీకు శ్వేత ఛత్రాన్ని పట్టుకుని భీమసేనుడు మొదలైన వాళ్ళు నుంచుంటే, అర్జునుడు సారథిగా ఉంటే అభిమన్యుడు, ఉప పాండవులు, నకుల సహదేవులు, రాజులందరూ నిన్ను అనుసరించి నడుస్తారు. అవిరుల జపహోమాదుల యందు నిమగ్నుడవై రాజ్యాన్ని అనుభవించు. నీ విజయాన్ని పాండవులే చాటిస్తారు. ధర్మాత్ములైన పాండవులతో కలిసి తారకల మధ్య చంద్రుడిలాగా రాజ్యాన్ని పాలించు. నక్షత్రైరివ చంద్రమాహా అన్నాడు కృష్ణుడు కర్ణుడితో. కుంతీకుమార, నీ తల్లి అయిన కుంతీదేవిని సంతోషపెట్టు. నీ మిత్రులు ఆనంద తరంగిత హృదయాలతో సమాకర్షితులవుతారు. నీ శత్రువులు చింతామగ్న హృదయాలతో విలపిస్తారు. నీ ఆదర్శ సోదర మైత్రి ప్రజానురంజకంగా, అభ్యుదయ సూచకంగా విలసిల్లుతోందన్నాడు కృష్ణుడు. కేశవ, స్నేహపూర్వకంగా చెలిమితో, చనువుతో నా మేలు కోరి నీవు పలికిన మాటలు మధురమైనవి. ఆ విషయంలో సందేహం లేదు కృష్ణ. నీవు చెప్పింది వాస్తవం. నేను కుంతి తనయుణ్ణే. సూర్యుడి వల్ల నాకు జన్మనిచ్చిన కుంతి, ఆయన ఆజ్ఞానుసారం నన్ను నదిలో విడిచిపెట్టింది. ఇక్కడ కుంతి మీద దోషాన్ని ప్రకటించలేదు కర్ణుడు. వ్యాసుడు చెప్తున్నాడు, ఆదిత్యుడి యొక్క అనుమతితోనే ఆవిడ నన్ను నదిలో వదిలేసింది. అతిరథుడనే సూతుడు నన్ను చూచి ప్రేమతో తెచ్చుకుని అతని భార్య రాధకిచ్చాడు. ఆమె కన్నతల్లి కన్నా ఎక్కువగా నన్ను లాలించి పోషించింది. ధర్మమెరిగిన నేను ఆమె పెట్టిన అన్నరుణాన్ని తీర్చుకోగలనా కృష్ణ? సూతుడు కూడా నన్నెంతో ప్రేమతో పెంచాడు. నేను కూడా సూతుణ్ణి తండ్రిగాని గౌరవించాను. అతడే నాకు జాతక కర్మ నిర్వహించి వసుషేనుడు అనే పేరు కూడా పెట్టాడు. నాకు పెండ్లీయుడు రాగానే వాళ్ల జాతిలోనే ఒక సుగుణవతిని తెచ్చి నాకు వివాహం చేశాడు. నాకు కుమారులు పుట్టారు. వారి కారణంగా నేను తాతని కూడా అయ్యాను. వారందరి విషయంలో నా హృదయం కామతరంగితమై ఉన్నది కృష్ణ. ఏదొచ్చినా, మరేది పోయినా, ఆనంద ప్రాప్తి అయినా, శోక నివృత్తి అయినా వారి ప్రేమను నేను దూరం చేసుకోలేను కృష్ణ. దుర్యోధనుడి కారణంగా నేను అంగదేశాది నేతనయ్యాను. కష్టమేమిటో తెలియకుండా సుఖంగా జీవిస్తున్నాను. యజ్ఞయాగాదులు చేశాను. నన్ను అభిమానించి, ప్రేమించి ఈ స్థాయిని కల్పించిన దుర్యోధనుడిని నేను ఎలా ఛేదించగలను? పైగా నా మీద ఆధారపడిన తరువాతే పాండవులతో యుద్ధానికి దుర్యోధనుడు సిద్ధపడ్డాడు. అర్జునుడితో తలపడేందుకు ప్రత్యేకంగా నన్ను ఎన్నుకున్నాడు. నేను పార్థునితో పోరాడకపోతే అది మిత్రత్వానికి భంగకరం. ఇరువురికి అది అపకీర్తిగా పరిణమిస్తోంది. మధుసూదన, నీవేమో నా క్షేమం కోరి చెప్తున్నావు. నీ ఆధీనంలో ఉన్నారు గనక నువ్వు చెప్పిందంతా పాండవులు చేస్తారు, అందులో సందేహం లేదు. కాని నేడు మనిద్దరి మధ్య సాగిన చర్చను మర్చిపో. ఈ విషయం మనిద్దరిలోనే ఉండిపోని. మరెక్కడా కూడా ఈ ప్రస్తావన రానివ్వకు. అలా చేయడం అందరికీ మంచిది. కృష్ణ, ధర్మరాజు నిగ్రహవంతుడు, ధర్మనిరతుడు. నేను కుంతీదేవి జ్యేష్ఠ పుత్రుణ్ణని తెలియగానే రాజ్యాన్ని ముట్టడు, నాకే సమర్పిస్తాడు. ఒకవేళ నేను అంగీకరిస్తే తిరిగి దానిని దుర్యోధనుడికే ఇచ్చేస్తాను. ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడే కలకాలం రాజ్యాన్ని పాలించాలి. స ఏవ రాజా ధర్మాత్మా శాశ్వతోస్తు యుధిష్ఠిర అన్నాడు కర్ణుడు. అతన్ని నడిపేందుకు నువ్వు ఉండనే ఉన్నావు. అతని కొరకు పోరాడేందుకు అర్జునుడున్నాడు. ప్రసిద్ధమైన, ప్రశస్తమైన ఈ రాజ్యం ధర్మరాజుకే కావాలి. అవుతోంది కూడా. యదబ్రువా మహం కృష్ణ కటుకానిస్మ పాండవాన్ ప్రియార్థం ధాతరాశస్య తేన తప్యేహ కర్మణ అన్నాడు కర్ణుడు. కృష్ణ, దుర్యోధనుడిని తృప్తిపరచాలని పాండవుల్ని అనరాని మాటలు అన్నాను. యథార్థం ఒప్పుకున్నాడు కర్ణుడు. అలా చేసినందుకు పరితపిస్తున్నాను. దుర్యోధనుడి కారణంగా రణయజ్ఞం జరగబోతోంది కృష్ణ. దుర్యోధనుడితో సహా మేమందరం నేలరాలినప్పుడే ఈ యజ్ఞానికి పూర్ణాహుతి కలుగుతోంది. క్షత్రియ వీరులందరూ ఈ మహాయజ్ఞంలో సమిధులై వీరమరణం కోరుతున్నారు. వీరస్వర్గాన్ని అలంకరించాలని ఉర్రూతులూగుతున్నారు. కృష్ణ, అదే జరగని. నీవు సాధించాలనుకున్న సంధి కారణంగా వారందరికీ స్వర్గాన్ని దూరం చేయకు, దిక్కులేని చావును అనుగ్రహించకు. యావాస్తశ్యంత గిరయః సరితచ్చ జనార్దన తావాత్కీర్తి భవశ్శబ్ద శాశ్వతోయం భవిష్యతి అన్నాడు కర్ణుడు. ఈ భూమి మీద ఎంతవరకు కొండలు నిలిచి ఉంటాయో, నదులు పారుతూ ఉంటాయో, అంతవరకు ఈ మహావీరుల గాథ శాశ్వతంగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ విజయగాథని తరతరాలుగా ప్రజలు చెప్పుకోని కృష్ణ, ఆలకించి ఆనందించని. కర్ణుడి మాటలను ఆలకించిన కృష్ణుడు నవ్వుతూ, కర్ణ, నేనింత చెప్తున్నా రాజ్యాన్ని అనుభవించాలనే కాంక్ష నీలో లేనట్లుగా ఉంది. అయితే జరగబోయేది విను. పాండవులు జయించి తీరతారు, ఈ విషయంలో సందేహం లేదు. ధ్రువోజయః పాండవానాం ఇతీదం న సంశయః అన్నాడు కృష్ణుడు. అర్జునుడి యొక్క కపిధ్వజం విజయకేతనం. శ్వేతాశ్వాలతో సాగే రథం మీద నేను పార్థుడు కనిపించగానే రణరంగంలో కలిపురుషుడు వీరవిహారం చేస్తూ కనిపిస్తాడు కర్ణ. తారకహార పంక్తులతో శరద్రాత్రులు నడుస్తున్నాయి. వెన్నెల పిండారబోసినట్లుగా ఉంది. పశువులకు గ్రాసము, వంటకు కట్టెలు సమృద్ధిగా ఈ మాసంలో లభిస్తున్నాయి. ఔషధులతో అరణ్యాలు శోభిస్తున్నాయి. వనాలన్నీ ఫలపుష్పభరితంగా ప్రకాశిస్తున్నాయి. ఈగలు లేవు, దోమలు లేవు, బురద లేనే లేదు. జలం స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది. అటు వేడిగా గాని ఇటు చలిగా లేని అమితంగా లేనటువంటి అనువైన వాతావరణం. నేటికి 7వ రోజు సరిగ్గా అమావాస్య. తిథికి ఇంద్రుడు అధిదేవత. ఆ రోజే సమర భేరి మ్రోగుతోంది. యుద్ధానికి సిద్ధంగా ఉండమని భీష్మద్రోణులకి, అలాగే రాజులందరికీ చెప్పు. వారి మనస్సుల్లోని కోర్కెని తీరుస్తానని చెప్పు. అందరూ మరణించి ఉత్తమగతిని పొందుతారని చెప్పు అన్నాడు కృష్ణుడు. కృష్ణ, ఇక రణరంగంలో కలుద్దాం, మిగిలి ఉంటే. మళ్లీ ఒకరినొకరు కలుసుకుంటాం, లేదా వీరస్వర్గంలోనే మళ్లీ నిన్ను చూస్తానని పలికి రథం దిగి శ్రీకృష్ణుణ్ణి కౌగిలించుకున్నాడు కర్ణుడు. కృష్ణుడి వద్ద సెలవు తీసుకుని వచ్చి తన రథాన్ని అధిరోహించాడు. కృష్ణుడి రథం అటుసాగిపోయింది. మా రథం హస్తినకు బయలుదేరింది. రథంలో కూర్చున్న కర్ణుడు చాలా దిగులుతో ఉన్నట్లు కనిపించాడు. రాధోయో దీనమానసః అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు అని కృష్ణుడు, ఆ తరువాత కర్ణుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి చెప్పారు. వ్యాసభారతంలో కృష్ణ పరమాత్మ కర్ణుడితో ఒక మాట అంటాడు. కర్ణ, ఒకవేళ నీవు సంధికి అనుకూలిస్తే, నీవు మా పక్షంలోకి వస్తే ద్రౌపది నిన్ను ఆరో భర్తగా పొందుతుంది. యథార్థం చెప్పాడు అక్కడ కృష్ణుడు. చాలా మంది అంటారు కృష్ణుడు ఇలా మాట్లాడచ్చా, ఇలా మాట్లాడితే కర్ణుడు ఆ ఆపర్చునిటీ అంటారు కదా, అవకాశం, దానిని వదిలేశాడు, కర్ణుడు ఎంత గొప్పవాడో కదా అని అంటారు. కాని వ్యాసుడు అంటున్నాడు, కృష్ణుడు ఎత్తి పొడుపు ధోరణిలో మాట్లాడాడు అంటారు. అంటే ఆ రోజున నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు 5 భర్తల్ని వదిలేసి ఇంకెవరైనా భర్త ఉంటే వరించు అని కర్ణుడే పలికాడు కదా. అందుకని ఆ కర్ణుడి మాటనే ఎత్తి పొడుస్తూ 6వ భర్తగాను అవుతావా అని అడిగాడు అని మనకి దానిని విశ్లేషణ చేసిన వాళ్ళు చెప్పారు. కృష్ణ పరమాత్మ ఎంత తక్కువగా మాట్లాడతాడు అంటే, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడే కాని బలభద్రపాత్రుని అనంతరాయ శర్మ గారు భారత విమర్శనం అనే గ్రంథంలో చెప్పాడు, కృష్ణుడు తార్చడానికి రాలేదు, ధర్మమును స్థిరపరచడానికి వచ్చాడని చెప్పాడు. ద్రౌపది విషయంలో అలా మాట్లాడాడంటే కర్ణపక్షం వాళ్ళు అనుకుంటారు కొంతమంది. ఆ కర్ణుడిని ప్రేమించినటువంటి వాళ్ళు, కర్ణుడిని ఇంకొద్దిగా శత్రువుగా చూడలేనటువంటి హృదయాలు కలిగిన వాళ్ళు ఉన్నారు కూడా. అటువంటి వాళ్ళు అన్నారు, కృష్ణుడు కూడా ఇంత అవకాశాన్ని ఇస్తే కర్ణుడు దాన్ని వినియోగించుకోలేదు చూశావా అంటాడు. ఒకవేళ కృష్ణుడు నేను ఆ మాట విని కుంతీ ఆవిడ ద్రౌపదీదేవి 6వ భర్తగా అంగీకరిస్తుంది అని అనుకుని కర్ణుడు 6వ భర్తగా ఉండడానికి కృష్ణుడు చెప్పాడా ద్రౌపది చెప్పిందా చెప్పండి. ద్రౌపది ఏం చెప్పిందో మనం విన్నాం. కృష్ణుడికి రాయబార సమయంలో వస్తూ తన జుత్తును చూపిస్తుంది. ఇలా చూపించి ఇది ఇలా కావడానికి కారణమైనటువంటి వాళ్లతో సంధి ప్రయత్నం చేస్తావా, ఒకవేళ పాండవులు గనక ఆ పని చేస్తే నేను నా పుట్టింటికి వెళ్లిపోయి దృష్టజ్యుమ్నుడు మొదలైనటువంటి వాళ్లు ఉప పాండవులు నా కుమారులు అభిమన్యుడితో తోడు తెచ్చి కౌరవులందరినీ దునుమాడి ఈ రక్త ఈ శిరోజాలున్నాయే ఇవి అప్పుడు కానీ ఆ పగ చల్లారు. కౌరవులను ఎప్పుడు నాశనమవుతోందో అప్పుడు ఈ పద చల్లారుతోందని చెప్పింది. కానీ కృష్ణ పరమాత్మతో ఆవిడ చెప్పినట్టుగా మనం విన్నామా? వ్యాసభారతంలో ఎక్కడైనా ఉందా ద్రౌపది చాటుగా పిలిచి గాని ఇంకొక చోటకు గాని కర్ణుడిని నేను ఆరో భర్తగా కోరుతున్నాను, ఇది నీవు కర్ణుడితో రహస్యంగా చెప్పు అని చెప్పినట్టు మనం విన్నామా? వినలేదు. కానీ ఆ పదాన్ని కృష్ణుడు ఎందుకు ప్రయోగించాడంటే ఇది కర్ణుణ్ణి ఎత్తి పొడిచాడు. ఆ రోజు నువ్వు అన్నావు కదా ఎవరైనా భర్తగా రమ్మని ఆరో భర్తగా నువ్వు వస్తావా అని అడిగాడు. దానికి ఏం చెప్పాడండి సమాధానం? ఆ మాట ఎందుకు అనవలసిందో చెప్పాడు. యదబ్రూవ మహం కృష్ణ కడుకానిస్మ పాండవాన్ ప్రియార్థం దాతరాష్ట్రస్య తేన ప్రత్యేహ కర్మణ. చేసిన దానికి తల ఉంచాడు కర్ణుడు. ఆ మాట మాట్లాడావు కదా దానికి సమాధానం ఏమిటి అని అడిగాడు కృష్ణయ్య. అడిగితే నేను ధృతరాష్ట్రుడి యొక్క ప్రీతి కోసం మాట్లాడాను, ఎన్నో కఠినమైన పదాలు పాండవుల దగ్గర పాండవుల్ని ఉద్దేశించి పలికానని కర్ణుడు చెప్పాడు. అంటే ఆ ద్రౌపదిని ఆరవ భర్తగా చేసుకోమని కృష్ణుడు అన్నాడు అంటే అది తక్కువ ధనంగా కర్ణుడికి అప్పచెప్పేసి పాండవులకేదో గుత్తాధిపత్యంగా రాజ్యమును సంపాదించి పెడదామనేది కృష్ణుడి అభిమతం కానే కాదు. ఒక రకంగా ఈ మాట మాట్లాడడం కర్ణుడికి చెంపదెబ్బలాంటిది అంటారు. కర్ణుడికి చేసిన తప్పుని ఆయన ఎదురుగానే ఎత్తి చూపడం. వీరెవ్వరు శ్రీకృష్ణులు కాదా, చోరత్వం బించుకై నన్ను నేరరట అని యశోదాదేవి అడగలేదా అండి? అంటే అర్థమేమిటి? అక్కడ ఆయన చేసిన తప్పుని ఎత్తి చూపింది. అదేవిధంగా ఇక్కడ కర్ణుడు చేసిన తప్పుని గుర్తు చేశాడు. దాంతో తల వంచుకుని నేను పాండవుల్ని అనకూడని మాటలు మాట్లాడిన మాట వాస్తవమే అని కర్ణుడు చెప్పడం జరిగిందే తప్ప కృష్ణ పరమాత్మ ఎప్పుడూ కూడా అధర్మానికి కొమ్ము కాయడు. మరి ఈ విషయాన్ని ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ రోజున అంటే చూడండి, మనకు రాజనీతిలో అనేకమైనటువంటి నీతులున్నాయి. దుర్యోధనుడు మొన్న రాజనీతిని చక్కగా ప్రయోగించాడు. ఎవరి దగ్గరండి? శల్యుడి దగ్గర. ఒకరికి సహాయం చేయడానికి వస్తున్న శల్యుణ్ణి మార్గ మధ్యంలో కొన్నింటి ఆయన ఎక్కడెక్కడ లోబడతాడో అవన్నీ ఆయనకు కల్పించి దుర్యోధనుడు తన పక్షంలోకి తెచ్చుకున్నాడు శల్యుడు. దీని తప్పని కృష్ణ పరమాత్మ మాట్లాడాడా? చూడండి, ఇప్పుడు ఇంత రాయభారం జరిగింది, రాయభారంలో ఎక్కడైనా మీరు ధర్మరాజుకు సహాయం చేస్తానికి వస్తున్నటువంటి శల్యుణ్ణి మార్గ మధ్యంలో మీరు మీ యొక్క ఆ సుఖ సంతోషాలతో విడిది మార్గాలు ఏర్పాటు చేసి శల్యుణ్ణి మీ వైపు తిప్పుకున్నారు కదా, ఇది దోషం కదా అని కృష్ణయ్య ఎత్తి చూపలేదు. కారణం ఏమిటంటే రాజనీతిలో ఇది ఒక భాగం. ఒకవైపు నుండేటువంటి వాడిని ఒకవైపుకి వాడి పక్షంలో వాడిని ఆహ్వానించడం అనేటువంటిది మామూలుగా రాజుల మధ్య జరిగేటువంటి రాజనీతి. సామ దాన భేద దండోపాయాలలో ఇది భేదం. ఒక రకంగా దానం సామం మూడు కలిసి ఉంటాయి. అంటే మెత్తగా చెప్పడం, ఇదిగో నీవు రాజు అవుతావు కాబట్టి నీ వీళ్ళ మధ్యకు రా అని చెప్పడం, ధృతరాష్ట్ర దుర్యోధనుడికి అంత శక్తి లేదు ధర్మరాజుకు అంత శక్తి ఉన్నది అని భేదమును కల్పించడం, ఇవన్నీ కూడా రాజనీతిలో మార్గాలు. వీటిని తప్పు అని ఎవరు అనరు. క్షత్రియోచితంగా పోరాడేటువంటి వీరులకి సామధాన భేద దండోపాయాలు ఈ మూడింటిని ప్రయోగించిన తర్వాతే దండములకు బయలుదేరతారు రాజులు తప్ప సామము భేదము దానము విడిచేసి దండోపాయానికి దిగడం రాజులు చేయవలసిన కార్యం కాదు. మూడు మార్గాలు విఫలమైనప్పుడు మాత్రమే నాలుగవ దానిని అనుసరించాలి. ఇది రాజధర్మం. ఇక్కడ కృష్ణయ్య మూడు ధర్మాలు ప్రయోగించాడు. మెత్తగా చెప్పాడు, రాజు అవుతావన్నాడు, ధర్మరాజే రాజు తప్ప దుర్యోధనుడు కాలేడని భేదమును కూడా వివరించి చెప్పాడు. ఈ మూడింటికి కర్ణుడు ఒప్పుకోలేదు కాబట్టి దండోపాయాన్ని నారాయణుడు ప్రయోగించవలసి వచ్చింది. వీలైనంత వరకు శాంతిగా సామరస్యంగా జన నష్టం కలగకుండా సర్వులకి హితకరమైనటువంటి దానిని చేయడం ఎందే కృష్ణ పరమాత్మ ఆసక్తి చూపించాడే తప్ప పరమాత్మ ఒకవైపున మాత్రమే పక్షపాత ధోరణి వహించాడనేటువంటిది అది అసందర్భమైన విషయం. ఆ కర్ణుడు కేశవుల యొక్క సంభాషణ ఆ సంజయుల వారు ధృతరాష్ట్రుడితో చెప్పగానే, కాని కర్ణుడు ఏమయ్యాడండి అక్కడ? రాధేయో దీనమానస. పైగా ఇంకేమన్నాడు? నువ్వెక్కడా చెప్పకు అన్నాడు. నీవెక్కడా చెప్పకు అనడంలో రెండు వాక్యాలున్నాయన్నారు భారతాన్ని విశ్లేషణ చేసిన వాళ్ళు. ఇది పొరపాటున దుర్యోధనుడికి గనక తెలిసినట్లయితే నా స్థానం అక్కడి నుంచి జారిపోతుంది కృష్ణ, దయచేసి దీన్ని బయట పెట్టకు. చూడండి, ఈ విషయం కూడా ఉన్నది అన్నారు భారతాన్ని విశ్లేషణ చేసిన వాళ్ళు. ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందంటే నేను కుంతీపుత్రుడని తెలిసిన మరుక్షణం నన్ను అంగదేశాన్ని నుంచి అప్పటిదాకా నాకు ఒక రాజ్యం ఇచ్చాడు, ఆ రాజ్యం ఉన్నది కూడా పోతుంది, దయచేసి దుర్యోధనుడికి తెలియనివ్వకనే దీనత్వం కూడా కర్ణుడిలో ఉంది అంటాడు. అది ఉంది కాబట్టి ఈ విషయాన్ని బయటకు రానివ్వకు అని కృష్ణ పరమాత్మ దగ్గర మాట తీసుకున్నాడు. నేను కుంతిపుత్రుడని తనకు తెలుసని ముందుగానే చెప్పాడు. అయితే ఎలా తెలుసనేది వ్యాస భారతంలో చెప్పలేదు, అదేవిధంగా కవిత్రయ భారతంలో కూడా కర్ణుడికి ఎలా తెలుసనే విషయం చెప్పలేదు. కానీ దేవేంద్రుడు కవచకుండలాలు అడగడానికి వచ్చినప్పుడు అప్పుడు సూర్యభగవానుడు చెప్పినట్టుగా మనకు భారతం ప్రకారం తెలుస్తోంది. ఏతావాత తెలిసేదేమిటంటే కుంతిపుత్రుణ్ణి అని మనకి కర్ణుడికి ముందు నుంచే తెలుసును. అది ఎలా తెలుసనేది మాత్రం ఏ భారతంలో చెప్పలేదు. తాను కృష్ణుడి కంటే ముందుగా నాకు తెలుసనే విషయం కర్ణుడు చెప్పిన దాన్ని బట్టి కవిత్రయ భారతంలో కూడా దాన్నే తిరిగించడం జరిగింది. ఇలా కర్ణుడు కేశవుల యొక్క సంభాషణ చెప్పిన తరువాత యుద్ధం అనివార్యమైందని విదురుడి ద్వారా విన్నది కుంతీదేవి. కృష్ణుడి రాయబారం ఫలించలేదు, భీష్మద్రోణాదుల ప్రయత్నాలు సఫలం కాలేదు, కురుపాండవ సంగ్రామం తప్పేటట్టు లేదు, కుంతీకి కంటిపై రెప్ప వాలడం లేదు, ఎటు చూసినా యుద్ధం దోషయుతంగానే ఉంది, యుద్ధాన్ని విరమిస్తే పరాభవమే మిగులుతోంది, దారిద్ర్యం కన్నా చావే మేలు కావచ్చు కాని దాయాదుల్ని చంపుకుని సాధించేది కూడా ఒక గెలుపేనా అని కుంతీ హృదయం వ్యధచెందుతోంది. తీవ్రంగా ఆలోచించింది కుంతీదేవి. ద్రోణాచార్యుడికి అర్జునుడంటే ప్రీతి ఎక్కువ, కాబట్టి పుత్రుడు లాంటి శిష్యుడిపైన విజయాన్ని సాధించాలని పోరాడాడు. ఇది ఆవిడ మనసులో ఓ మూల నిలిచి ఉన్న ఆశ. ఇకపోతే భీష్మాచార్యుల వారు ఎలాగో తాతగారికి పాండవులపైన వారి ధర్మనిష్టపైన వాత్సల్యానురాగాలున్నాయి కాబట్టి భీష్మ పితామహుల వారి పట్ల కూడా ఆవిడ భయం లేదు. ఇక ఎటొచ్చి ఒక్క కర్ణుడే మింగుడు పడకుండా తయారయ్యాడు. పాండవులకు ఎలాగైనా కీడు చేయాలనే దృఢనిశ్చయంతో ఉన్న కర్ణుణ్ణి ప్రసన్నం చేసుకోగలిగితే బాగుంటుంది. దానికి ఏదో ఒక మార్గాన్ని అన్వేషించాలని ఆలోచించిన కుంతి ఒక సత్కార్యాన్ని సంకల్పించి గంగా తీరానికి చేరింది. పవిత్ర గంగానది నిర్మల జలాల్లో నిలిచి వేదాధ్యయనం చేస్తున్న కుమారుడు కర్ణుణ్ణి సుమధుర కంఠం నుండి వినిపిస్తున్న వేదనాదాన్ని ఆలకించి పరవశించింది కుంతీదేవి. జప సమాప్తి కొరకు నిరీక్షిస్తూ కర్ణుడు వెనక నిలబడింది. అది సాయం సంధ్యా సమయం. సూర్యుడు అస్తమించే వరకు అధ్యయన జపాదుల్ని సాగించి కర్ణుడు వెనక్కి తిరిగాడు. ఒక స్త్రీమూర్తి దేవతలాగా దర్శనమిచ్చింది. వెంటనే కర్ణుడు రెండు చేతులని జోడించి నమస్కరించి, రాధేయా అహమాదిరదిహి కన్నస్త్వాం అభివాదయే, నేను రాధాకుమారుణ్ణి, అతిరథుని యొక్క పుత్రుణ్ణి, కర్ణ నామధేయుణ్ణి నీకు నమస్కరిస్తున్నాను. పూజ్యురాలా, నీవు ఏ కార్యార్థమై వచ్చావు, ప్రాప్త కిమర్థం భవతి అని అడిగాడు కర్ణుడు. నేనేం చేయాలో చెప్పు, బ్రూహిక్కిం కరవాణితే. కర్ణ, నీవు కుంతి కుమారుడివి, రాధాకుమారుడి కాదు, నీ తండ్రి అధిరథుడు కాదు, నీవు సూతకుల సంజాతుడు కానే కావు. నా మాట విను, నేను కన్యగా ఉన్నప్పుడు నీవు పుట్టావు, నిన్ను కడుపున దాల్చి మోసిన తల్లిని నేను, కుంతిని. లోకబాంధవుడైన సూర్యదేవుడు నిన్ను నాకు అనుగ్రహించాడు. కవచకుండలాలతో నా తండ్రి అయిన కుంతి భోజని ఇంట్లో నువ్వు జన్మించావు. ఇదంతా నీకు తెలియని కారణంగా నీ సోదరులైన పాండవులతో నీవు వైరుధ్యాన్ని పెంచుకున్నావు. నాయన, అర్జునుడు నీ అనుజుడు, కర్ణార్జునుల కలయికను చూడాలని కన్న కడుపు కలల కంటోంది. మీరిరువురూ ఏకమైతే బలరామకృష్ణులాగా శోభిస్తారు. నాయన, శుగుణవంతుడివి, నా కుమారుల్లో జ్యేష్ఠుడివి, నీకు సూతపుత్రుడనే పేరు రాకూడదు. సూతపుత్రేతి మా శబ్దః అన్నది కుంతి. ఈలోగా మధుర మనోహర ధ్వని ఆకాశం నుండి కర్ణుడికి వినిపించింది. చూడండి, ఇదంతా బాగానే ఉంది, కుంతి సత్యమే చెప్పింది. ఆకాశం నుండి ఒక శబ్దం వినిపించింది అంటాడు వ్యాసుడు. కుంతి అలా పలుకుతోంటే గగనమండలం నుండి పితృవాత్సల్యంతో ఒక గంభీర సుస్వర శబ్దం వినిపించింది. ఆ శబ్దం వచ్చిన దిక్కును చూశాడు కర్ణుడు. ప్రేమ పూర్ణమైంది, ప్రణయనం దాట శక్యము కానిది, దురత్యయం తండ్రి వలె అనునయించునది పితృవత్, మిత్రవాక్యము సుశ్రావ్యంగా ఆకరణించాడు కర్ణుడు. సత్యమహం ప్రదావాక్యం కర్ణమాతృ వచక్కురు, శ్రేయస్తేశ్యా నరవ్యాఘ్ర సర్వమాచరతస్తథా. ఒక పలుకు వినపడింది, పురుషవ్యాఘ్రమా కర్ణ, కుంతి చెప్పింది సత్యము, తల్లి మాటను విని ఆచరించు. దీన్ని మీరు కొద్దిగా గుర్తుపెట్టుకోండి. సూర్యభగవానుడు ఏం చెప్తున్నాడు, కర్ణుడు ఏం చేయబోతున్నాడు? తల్లి మాటను విని ఆచరించు, తండ్రి చెప్తున్నాడు. ఆమె చెప్పినట్లు చేస్తే నీకు మేలు జరుగుతోంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మాట తండ్రి అయిన అటువంటి సూర్య భగవానుడి యొక్క దివ్యవాణి. జనమేజయ, తల్లి అయిన కుంతి, తండ్రి అయిన సూర్య భగవానుడు స్వయంగా చెప్పినప్పటికీ కర్ణుడి మనస్సు మారలేదు అన్నాడు. ఇక్కడ వ్యాసుడు ఏమన్నాడంటే, గాంధారి ధృతరాష్ట్రుడు చెప్పినప్పటికీ దుర్యోధనుడి మనస్సు ఎలా మారలేదో, కుంతీదేవన్ను సూర్యుడు చెప్పినప్పటికీ కూడా కర్ణుడి మనస్సు అలా మారలేదంటాడు. అంటే ఇద్దరూ కూడా ఒకే రకంగా అనిపిస్తున్నారా అని భారతాన్ని విశ్లేషణ చేసిన వాళ్ళు చెప్పిన మాట, తండ్రి మాట వినలేదు, తండ్రి మాట వినలేదు. భారతంలో నాశనం కావడానికి మూల కారణమైన వాళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రి మాట వినకుండా పోయారు. ఒకరేమో దుర్యోధనుడు, రెండవ వాడు కర్ణుడు. వీళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రుల మాట వినకుండానే చెడిపోయారేమోనని భారతం చెప్తోంది. కుంతీదేవితో అంటున్నాడు, మహారాణి, నువ్వు చెప్పేది నా మనస్సుకు నచ్చడం లేదు. నీ ఆదేశాన్ని అమలుపరచడం ధర్మయుతం కాలేదు. నా విషయంలో నువ్వు చేసింది దారుణమైన పాపం. నన్ను దిక్కులేని అనాథగా మార్చేశావు. నా కీర్తి ప్రతిష్టల్ని నేటగలిపావు. నీది క్షత్రియ జన్మ అని నేడు నువ్వు అంటున్నావు. మరి క్షత్రియ సంస్కారాలు నాకు జరిగాయా? ఇంతకన్నా కీడేముంటుంది. ఈ విధంగా నువ్వు నాకు చేసిన ద్రోహం శత్రువు కూడా చేయడని నా అభిప్రాయం. కుంతిబోయనందిని, ఆనాడు నా మీద దయచూపలేని నీవు నేడు నన్ను ధర్మంగా జీవించమని ఆదేశాలిస్తున్నావా? తల్లిగా నీ ధర్మాన్ని నా విషయంలో నువ్వెప్పుడూ నిర్వహించలేరు. ఈరోజు కేవలం నీ స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు కర్తవ్యాన్ని బోధిస్తున్నావు. కృష్ణుడితో కలిసి వచ్చే అర్జునుణ్ణి జయించే వాళ్ళెవరున్నారు? అలాంటి అర్జునుడితో యుద్ధం చేయవలసిన సమయంలో నేను పాండవుల వైపు వెడితే లోకులు ఏమంటారు? పిరికితనంతో ఆ వైపుకు వెళ్లాను అని నన్ను నిందించరా? నాకు వారు సోదరులు కారని అందరికీ తెలుసు. ఇప్పుడు యుద్ధ సమయంలో వారు నా తమ్ముళ్ళు అని ప్రకటించుకుని మరో విధంగా ప్రవర్తిస్తే లోకం పరిహసించదా? అపహాస్యం చేయదా? ధాతరాష్ట్రులు నన్ను వారిలో ఒకరిగా చూశారు. వారితో సమానంగా రాజ్యసుఖాలు పంచిపెట్టారు. వారికి ద్రోహం చేయడం నాకు సాధ్యం కాదు. శత్రువును గెలవడానికి నా మీదనే వారు ఆధారపడి ఉన్నారు. వారి ఆశల్ని ఒమ్ము చేయడం ధర్మమా? సమరనదిని దాటించడంలో నేను నావలాంటి వాణ్ణని వారు విశ్వసించారు. తీరం చేరాలని పయనమైన వారిని ఒడ్డు రాకముందే నట్టేట ఎలా ముంచమంటావు? దుర్యోధనుడి దయతో బ్రతికిన వారికి రుణవిముక్తులయ్యే అవకాశం ఇదే. రాజు వలన లబ్ధిని పొంది అవసరం వచ్చినప్పుడు ముందు వెనక ఊగిసలాడే వాడికి ఏహపరాలు మిగలవు. నా మనస్సులో మాటని మళ్లీ స్పష్టం చేస్తున్నాను. దుర్యోధనుడి కోసం నేను నా సర్వస్వం దారపోస్తాను. నీ బిడ్డలతో పోరాడతాను. నువ్వు చెప్పినట్లే చేస్తే అది నాకు గొప్ప మేలును కలిగించవచ్చు. అయినా అలాంటి ప్రయోజనాలు నాకు అవసరం లేదు. నీవడిగావు కాబట్టి నిన్ను నిరాశపరచలేక ఒక్క మాట ఇస్తున్నాను. రణరంగంలో ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు నా చేతికి నిస్సహాయులుగా దొరికినా వారిని నేను వధించను. ఇక్కడ కుంతి అడిగిందా కర్ణుడిచ్చాడమాట? ఒక్కసారి ఆలోచించండి. కుంతి అడగలేదు. నా బిడ్డలకు ప్రాణభిక్ష పెట్టమని అడగలేదు ఆవిడ. ఇప్పుడు కూడా క్షత్రియమాత వీరోచితంగా పోరాడమని చెప్తోంది, గాని యాచించడం అనేది క్షత్రియమాత లక్షణం కాదు. ఇక్కడ చాలా మంది అంటారు, కుంతి అడిగితే కర్ణుడిచ్చాడు అని. కర్ణుడు తనకైతానిచ్చాడు. మరి ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నాడా లేదా? నీకు కర్ణపర్వంలో చెప్తాను ఎంత బాగా కర్ణుడి మాట మీద నిలబడ్డాడు. ఎందుకంటే ఈ మాట ఇచ్చిన తరువాత కూడా ధర్మరాజుని, భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి వేధించాడు. ఈ విషయం మీకు కర్ణపర్వంలో స్పష్టమవుతోంది. ఒక్కసారి విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరందరూ. నిరాశపరచలేక ఒక్క మాట ఇస్తున్నాను. రణరంగంలో ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు నా చేతికి నిస్సహాయులుగా దొరికిన వారిని నేను వధించను. ఇక అర్జునుడంటావా? అతన్ని వదిలే ప్రశ్నే లేదు. పాండవుల్లో నన్ను ఢీకొడగలిగే పోరాట యోధుడు అర్జునుడు ఒక్కడే. యుద్ధంలో నేనే అర్జునుని వధించినట్లయితే నాకు ఫలితం సిద్ధించినట్లే. లేక అర్జునుడి చేతిలో మరణిస్తే వీరస్వర్గమే ప్రాప్తిస్తుంది. ఏదేమైనా మా ఇరువురిలో ఎవరో ఒక్కరే మిగులుతారు. చూడండి, కృష్ణ పరమాత్మ నిన్నటి రోజున ఏమన్నాడండి? నా ప్రాణం తీయడానికి ప్రయత్నిస్తున్నావా దుర్యోధన అన్నాడు. దాన్ని మళ్లీ ఎలా తిప్పాడు నారాయణుడు? పాండవులు నా ప్రాణాలాంటి వాళ్లు, వాళ్ళని హింసించడం నా ప్రాణాలు తీయడమే అవుతోందన్నాడు కృష్ణయ్య. ఇక్కడ కర్ణుడేమంటున్నాడు? దుర్యోధనుడు నా ప్రాణం అంటున్నాడు. ఇద్దరూ మాట్లాడారు. పాండవులు నా ప్రాణము అని కృష్ణయ్య మాట్లాడాడు. దుర్యోధనాదులు నా మీదే ఆశ పెట్టుకుని, నా ప్రాణాలనే వాళ్లు లక్ష్య పెట్టుకుని, అర్జునుడితో పోరాడగలిగిన యోధుణ్ణి నేనని వాళ్ళు యుద్ధరంగంలో బయలుదేరుతున్నారు అని చెప్పారు. ఇక్కడ ఎవరి మీద ప్రాణాలు పెట్టుకోవాలి, ఎటువంటి వాడి మీద ప్రాణాలు పెట్టుకోకూడదు, మనకి భగవద్గీతలోనే చెప్పారు, మామకాహ పాండవచ్చైవ కిమకురువత సంజయ. మామకాహ అని కౌరవుల్ని, పాండవచ్చైవ అని పాండవుల్ని వేరువేరుగా మాట్లాడి నా వాళ్లు కౌరవులని, నా వాళ్లు కానివారు పాండవులు అని అక్కడే తేల్చేశాడు దుర్యోధనుడు. అయితే దుష్టుడు యొక్క అభిమానము ఎలా ఉంటుంది? ఎవరి మీద ప్రేమను పెంచుకోవాలి, ఎవరి మీద ప్రేమను పెంచుకోకూడదు? కర్ణుడు ప్రేమ దుర్యోధనుడి మీద పెట్టుకున్నాడు. దుర్యోధనుడు ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడు? ఇక్కడ చాలా మంది అంటారు కర్ణుడు దుర్యోధనాదుల స్నేహం చాలా గొప్పదండి, స్నేహానికి విలువిచ్చి కర్ణుడు దుర్యోధన వైపుకు వెళ్లిపోయాడు అని. నిజమే. ఎటువంటి స్నేహం అండి అది? మంచి స్నేహం అయితే లోకానికి ఆదర్శం అవుతోంది. దుర్మార్గాలు చేయడంలోనూ, దుస్సహవాసాలు చేయడంలోనూ, ఇతరుల స్త్రీల యొక్క వస్త్రాలను లాగడంలోనూ, పరుల యొక్క భార్యల్ని తొడల మీద కూర్చోమని చెప్పడంలోనూ ఇలా స్నేహాన్ని ప్రకటించే వాళ్ళు ఆదర్శప్రాయులు ఎలా అవుతారు ఒక్కసారి ఆలోచించండి. కర్ణుడి స్నేహము దుర్యోధనుడిది గొప్పదే కాదనడంలే, కానీ దుర్యోధనుడు ఎటువంటి మనస్సు కలిగిన వాడు? కర్ణుడు కూడా అటే ఎడవబడ్డాడు. తన మంచితనంతో దుర్యోధనుడిని మార్చలేకపోగా దుర్యోధనుడు చేసినటువంటి దుష్కార్యాల్లో తాను పాలు పంచుకున్నాడు. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్లు వీళ్లవుతారంటారు. కర్ణుడు తనలాగా దుర్యోధనుడిని మార్చలేకపోయాడే గాని దుర్యోధనుడిలాగా తాను మారిపోయాడు. ఇది కర్ణుడిలో ఉన్న లోపం. ఒకసారి ఆలోచించండి, స్నేహం గొప్పదే కాదనడలే, దుర్యోధనుడికి కర్ణుడికి ఉన్న స్నేహం అమోఘం. ఎంత గొప్పది అంటే కృష్ణ పరమాత్మ కూడా ప్రయత్నించి విఫలమయ్యేంతటి గొప్ప స్నేహం అది కాదంటలే. కాని ఎవరి వైపున స్నేహంగా ఉండాలి, ఎవరి వైపున ప్రాణం పెట్టుకోవాలి, ఎవరిని ఆదరించాలి, ఎవరిని దూరం చేసుకోవాలి అంటే ఆత్మశ్రేయస్సు కోసం దేహాన్నే వదిలేయమన్నటువంటి శాస్త్రం, నీ సుఖం కోసం దుర్మార్గుణ్ణి దుస్సాహవాసాన్ని వదిలేయవలసిన బాధ్యత నీ మీద ఉందా లేదా అని శాస్త్రం ప్రశ్నిస్తోంది. కాబట్టి కర్ణుడిక్కడ అభ్యున్నతంగా శోభించేటువంటి ఆదర్శాలున్నాయి, గొప్ప గుణాలున్నాయి, సుగుణాలు రాశీభూతంగా ఉన్నాయి. సాక్షాత్తు ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్య భగవానుడి యొక్క కుమారుడు తాను. అతడిలో సుగుణాలు లేవని చెప్పడంలే, కాని ఎవడిపై అయితే ప్రేమను పెంచుకోకూడదో వాడి మీద పెంచుకున్నాడు. ఉన్నది క్షీరమే, జ్ఞానక్షీరమే, కాని దుర్యోధనుడు అనేటువంటి విషపు బొట్టు కలిసింది ఆ జ్ఞానక్షీరంలో. క్షీరం ఎంత గొప్పవైనా, ఎంత మనం ధనం పెట్టి కొన్నా దానిలో ఒక చుక్క విషం పడితే నువ్వు స్వీకరిస్తావా? 2 లీటర్ల పాలు తెచ్చుకున్నావు, బల్లి అందులో పడింది. అయ్యో 2 లీటర్ల పాలు తెచ్చానే, 80 రూపాయలు రేట్ అయ్యింది, ఈ బల్లి పడింది, బల్లి కోసం 80 రూపాయలు త్యాగం చేయాలా, బల్లిని పడేసి పాలం తాగుతానంటే పరిస్థితి ఏమిటో ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. కాబట్టి కర్ణుడు గొప్పవాడే కాదనడంలే, కాని ఏ విషబీజాలు దుర్యోధనుడు నాటుకున్నాడో పాపం వాటినే పెంచి పోషించుకున్నాడేమో. విధి బలీనీయమైనదంటారే, ఎలా కావాలో అలా వెళ్లేటువంటి లక్షణాలు మానవుడికి వాడి జీవితంలో సంప్రాప్తమవుతూ ఉంటాయి. సుగుణవంతుడు కూడా ఒక్కొక్కసారి దుష్ట మార్గంలో వెళ్లవలసిన పరిస్థితి వస్తోంది. ఇది సహవాస దోషం, సాంగత్య దోషం. ఆ సాంగత్య దోషంతోనే కర్ణుడు అటువంటి విషఫలాన్ని తాను అందుకోవటం జరిగింది. ధర్మాన్ని మాట్లాడేటప్పుడు చక్కగా శోభిస్తాడు కర్ణుడు ఒక్కొక్క సమయంలో, కానీ అధర్మ పనులు చేసేటప్పుడు కూడా దివ్యంగా శోభించిన సంఘటనలు కర్ణుడి జీవితంలో ఉన్నాయి. నాణానికి ఒకవైపున చీకటి, ఒకవైపునటువంటి వెలుగు, ఎలా మనకి కష్టాలు సుఖాలు ఉంటాయో కర్ణుడి జీవితం కూడా అద్భుతంగా వెలిగిన సందర్భాలు ఉన్నాయి, తమస్సుతో చీకటితో అజ్ఞానంతో మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. 2 విధాలుగా మనకు శోభించేవాడు కర్ణుడు. ఇక్కడ కుంతీదేవి అడక్కపోయిన అభయప్రదానం చేశాడని మనం అనుకుంటున్నాం, మీకు ఆ విషయం తర్వాత చెప్తానని చెప్పాను మీకు. కాబట్టి ఈ విషయాన్ని కాస్త గుర్తుపెట్టుకోండి, ఆయన కుంతీదేవిని నిరాశపరచలేక చెప్పినటువంటి మాట, యుద్ధంలో నేనే అర్జునుణ్ణి వధించినట్లయితే నాకు ఫలితం సిద్ధించినట్లే, అర్జునుడి చేతిలో నేను మరణించానా, వీరస్వర్గమే ప్రాప్తిస్తోంది, ఏదేమైనా మా ఇరువురిలో ఎవ్వరో ఒక్కరే మిగిలి ఉంటారు, నతేజాతున్న శిష్యంతి పుత్ర పంచ యశస్విని నిరార్జున సకర్ణావా సార్జున వా హతేమయి అన్నాడు కర్ణుడు. యశస్విని, అర్జునుడు మరణించాడా, నాతో కలిసి నీకు 5 మంది కొడుకులుంటారు. చూడండి కర్ణుడు ఏమంటున్నాడు, అసలు నేను దుర్యోధనుణ్ణి విడిచి నీ పక్కకు రానంటున్నాడు కదా, మరి మళ్లీ నేను నీతో కలుస్తానంటాడేమిటి? ఈ ద్వంద్వవాక్యాలు ఎందుకు వినిపించవలసి వచ్చిందంటే కర్ణుడికి అంతర్గతంగా ఉన్న విషయం ఏమిటంటే అర్జునుడిని వధించడం. అర్జునుడు లేకపోతే పాండవులతో కలవడానికి తను ఓకే, కానీ అర్జునుడు ఉన్నంతకాలం పాండవులతో తాను కలవలేడు. కారణం ఏమిటంటే అర్జునుడు తనకు ప్రథమ విరోధిగా ఆది నుంచి భావిస్తూ వచ్చాడు ఆయన. శస్త్రాస్త్ర విద్యల్ని నేర్చుకునే దగ్గర నుంచి కూడా అర్జునుడు తనకు శత్రువుగా భావిస్తూ వచ్చాడు. అందువల్ల అర్జునుడితో కూడిన పాండవులతో తాను కలవడట. ధర్మజ భీమ నకుల సహదేవులు వీళ్ల నలుగురుంటేనే తాను వచ్చి కలుస్తాడట. మరప్పుడు మాత్రం దుర్యోధనుడికి రాజ్యం రాదా? అందుకు ముందర కృష్ణుడితో మాట్లాడిన మాటలు ఏమిటి, ఇప్పుడు తల్లి దగ్గర మాట్లాడుతున్న మాటలు ఏమిటి? ఒకసారి కర్ణుడి హృదయాన్ని మీరు కరచి చూడండి. కృష్ణ పరమాత్మగా ఏమన్నాడు, పాండవులు నువ్వు చెప్పినట్టు వింటారయ్యా, నీవేం చెప్తే అది చేస్తారు, రాజ్యం ఏమన్నా ఇస్తారు, కర్ణుణ్ణి సింహాసనం ఎక్కించమన్నా ఎక్కిస్తారు, కానీ నాకు రాజ్యం వచ్చిన మరుక్షణం నేను తీసుకెళ్లి దుర్యోధనుడికి ఇస్తాను. ఇదే కదా కర్ణుడు చెప్పింది. పైగా దుర్యోధనుడికి పాలించే అవకాశం లేదు అన్నాడు. దుష్టుడని చెప్తూనే ఉంటాడు, నేను వాణ్ణి వదలనేనంటాడు. మరి కర్ణ హృదయం ఏమిటో అర్థం కాదు. మరి దుర్యోధనుడు దుష్టుడు అంటాడు, వాడికి పాలించే అర్హత లేదంటాడు. వాడి రాజ్యంలో గనక పడితే, వాడి చేతిలో పడితే ప్రజలందరూ నాశనమవుతారంటాడు. నాశనమవుతాడనే చెప్తున్నాడే గాని నేను మాత్రం వాణ్ణి వదలలేనంటాడు. ఇదెక్కడ కర్ణ హృదయం చూడండి, చాలా గొప్పగా ఆవిష్కరించాడు కర్ణుడు అక్కడ. ఆ ద్వంద్వ వైఖరి ఊగిసలాడే మనస్తత్వం ఉన్నదే, అది కర్ణుడు చక్కగా చూపించాడు మహాభారతంలో. పైగా ఇంకొక విషయం కూడా చెప్తాడు, నాకు రాజ్యం వస్తే ఆయనకి ఇచ్చేస్తానంటాడు. ఇప్పుడు అర్జునుడు చనిపోతాడు అనుకుందాం, భీముడు మనకి ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు నలుగురున్నారనుకుందాం, కర్ణుడు వచ్చి ఐదో వాడిగా జాయిన్ అయ్యాడు. అయిన తర్వాత రాజ్యం ఇప్పుడు కర్ణుడికి వచ్చేస్తుంది. ఇప్పుడు కర్ణుడు ఎవరి చేతిలో పెడతాడు? అన్నమాట ప్రకారం దుర్యోధనుడి చేతిలోనే పెడతాడు. వాడు అన్నమాట అదే కదా, నాకు వస్తే నేను వాడి చేతిలో పెడతానన్నాడు. అంటే దుర్మార్గం అని తెలుసు, ఆచరించకుండా నేను ఉండలేను. తప్పని తెలుసు గాని తప్పు చేయకుండా ఉండలేను. అది బలహీనత అండి, దౌర్బల్యం అంటారు. ఎలా సిగరెట్ కాలడం చెడ్డది తెలియదా అని అడిగితే, చెడ్డదని తెలుసు గాని కాల్చకుండా ఉండలేకపోతున్నాను అంటాడు. ఇక వాడికి ఎవరు చెప్తాడు చెప్పండి? చెడుని తెలుసడా, కాల్చకుండా ఉండలేడట. మద్యం తాగడం అనేటువంటిది శరీరానికి హానికరమని తెలుసట, కానీ తాగకుండా ఉండలేడట. మరి అన్నీ తెలిసినటువంటి వాడికి అంగట్లో అన్నీ ఉన్నా ఎల్లున్నట్లు శనున్నదన్నట్లుగా ధర్మం అంతా తెలుసు. ఏది ధర్మము ఏది అధర్మము, ఎవరి చేతిలో పడితే రాజ్యం బాగుంటుంది, విషయాలన్నీ కర్ణుడికి తెలుసును. కానీ అతన్ని విడిచి ఉండలేని స్థితి ఉన్నదే, అది మానసిక దౌర్బల్యం. ఆ మానసిక దౌర్బల్యానికి ప్రతీకే కర్ణుడు. చూపిస్తున్నాడు అక్కడ అర్జునుడు మరణించాడా, నాతో కలిసి నీకు ఐదు మంది ఉంటారంటే పాండవులతో కలవడానికి తను సిద్ధపడ్డాడు. ఒకవేళ నేనే మరణిస్తే అప్పుడు నీకు ఐదు మంది కొడుకులుంటారని ముగించాడు కర్ణుడు. అంటే అర్జునుడు ఒక్కడే తనకు ప్రధాన శత్రువు, అతడొక్కడు లేకపోతే వాళ్లతో కలవడానికి కర్ణుడు సిద్ధమే. అలా పలికి ధైర్యోత్సాహంతో నిలబడి ఉన్న కర్ణుణ్ణి మనసారా కౌగులించుకుంది కుంతీదేవి. శోకతప్త హృదయంతో చాలా మంది అన్నారండి, ఇక్కడ నలుగురు కొడుకుల్ని బ్రతికిస్తాను అని మాటిచ్చాడు కాబట్టి కర్ణుణ్ణి కౌగులించుకున్నదంటారు కుంతి. అది చాలా అసందర్భమైన మాట. ఆవిడ కోరితే ఆయన ఇస్తే అప్పుడు ఆవిడ కౌగులించుకున్నదంటే, నా నలుగురు బిడ్డల్ని బ్రతికిస్తానని మాటిచ్చావు కదా అందుకని కౌగులించుకున్నదంటారు. కానీ కుంతీదేవి అక్కడ మాతృహృదయంతో తల్లడిల్లిపోతోంది. ఆవిడ ఎప్పుడో చిన్నప్పుడు ఇలా పట్టుకుని నదిలో వదిలేసినప్పుడు పట్టుకున్న బిడ్డ ఈనాడు ఇంత వాడై మనవళ్ళొచ్చిన తర్వాత కనపడి వాడి శరీరాన్ని స్పర్శించేటువంటి అవకాశం కలిగితే ఆ మాతృహృదయం ఎంతగా తల్లడిల్లుతోందో వ్యాసుడు చూపించాడు అక్కడ కుంతి హృదయం ద్వారా. కర్ణుణ్ణి ఇలా కౌగిలించుకునే ఆవిడ చాలా ఆనందంగా, నాయనా కర్ణ నువ్వన్నట్లే కాని, ఇంతటితో కౌరవుల కథ సమాప్తమవుతోంది. దైవం చాలా బలవత్తరమైనది. కర్ణ, యుద్ధంలో నీ నలుగురు సహోదరులు చేజిక్కించినప్పుడు వదించనని నాకు మాటిచ్చావు. చూడండి, తనకు తానుగా ఇస్తే మాట, ఎదుటివాడు కోరితే ఇస్తే అది వరం. మాటకు వరానికి కొద్దిగా డిఫరెన్స్, తేడా ఉంది అక్కడ. మాట తనంత తానుగా కర్ణుడిచ్చాడే గాని కుంతి కోరలేదు అక్కడ. కాబట్టి మాట ఇచ్చావు కర్ణ, అది మర్చిపోకు, మాట మీద నిలబడే ప్రయత్నం చేయి. అంటే అర్థమేమిటి, కర్ణుడు మాట మీద నిలబడతాడా లేదా ఆ పర్వంలో అక్కడ చూపిద్దాం. కర్ణుడు ఎంతగా నిలబడ్డాడో అక్కడ మీకు మనవి చేస్తాను, అది అలా ఉండనివ్వండి. ఆవిడ గుర్తు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కర్ణుడు కూడా ఆమెతో అలాగే పలికాడు. ఆ తరువాత వారి వారి స్థానాలకు చేరుకున్నారు. జనమేజయ, హస్తినాపురంలో ఏం జరిగిందో వినాలని కుతూహలంగా ఉందని ధర్మరాజు ప్రశ్నించడంతో శ్రీకృష్ణుడు కౌరవ సభలో ప్రస్తావించిన విషయాలని పాండవులకు వివరించి చెప్తున్నాడు. ధర్మనందన, ఉభయల క్షేమాన్ని కాంక్షించి ఎన్నో హితకరమైన విషయాలను నేను వారికి వినిపించాను, అయినా దుర్యోధనుడికి నా మాటలు రుచించలేదు. పైగా నా మాటల్ని అపహాస్యం చేశాడు కూడా. అది గమనించిన భీష్ముడు, దుర్యోధన, ఈ రాజ్యం పాండురాజుది, పాండవులు ఈ రాజ్యానికి ఉత్తరాధికారులు, అయినా ఎంతో కొంత రాజ్యభాగం ఇవ్వమని అడుగుతున్నారు, వారి అభీష్టాన్ని నెరవేర్చు, నేను మీ ఉభయుల మధ్య ఏ విధమైన తేడాని నేను చూడలేను, నా మాట విని వారి రాజ్యాన్ని వారికి ఇవ్వకపోతే కురు సామ్రాజ్యానికే వినాశనాన్ని తెచ్చిపెట్టిన వాడు అవుతావని తీవ్ర స్వరంతో దుర్యోధనుని మందలించాడు. అయినా దుర్యోధనుడు వినలేదు. కులనాశనానికి కారణమయ్యే యుద్ధాన్ని విరమించుకోమని, సంధికి సిద్ధం కమ్మని ద్రోణుడు కూడా చెప్పాడు. ధర్మమే జయిస్తోందని, కౌరవులకు వినాశం తప్పదని హెచ్చరించాడు కూడా. అయినా దుర్యోధను పాడుబుద్ధి మానలేదు. మహామంత్రి విమల చరితుడైన విదురుడు దుర్యోధను దూషించడమే కాక ధృతరాష్ట్ర మహారాజుని కూడా నిందించాడు. దుర్యోధన ద్వేషాగ్నిని వెంటనే ఆర్పకపోతే కురు సామ్రాజ్యం దగ్ధమై బూజవుతోందని, ఆ దారుణాన్ని ఆపి రాజ్యాన్ని ధర్మాన్ని కాపాడమని హెచ్చరించాడు. ధర్మరాజా, నీ పెద్ద తల్లి గాంధారి కూడా సమయోచితంగా ధర్మబద్ధంగా మాట్లాడింది. దుర్యోధనుడు గతంలో చేసిన పాపాలన్నీ ఏకరవు పెట్టింది. అధికార యోగ్యతని బట్టి ఈ రాజ్యాన్ని ధర్మరాజే పాలించాలని కూడా చెప్పింది. పెద్దలు మహాత్ముల మాటల్ని పెడచెవిన పెట్టవద్దని పదే పదే చెప్పింది. ధర్మరాజా, వంశపరంపరానుగతంగా కురు సామ్రాజ్యం ఎలా విస్తరించిందో, అభివృద్ధిని సాధించిందో అన్నీ కూలంకషంగా వివరించిన ధృతరాష్ట్ర మహారాజు పాండుపుత్రుడైన ధర్మరాజుకి ఈ రాజ్యంపైన న్యాయసమ్మతంగా అధికారముందని తేల్చి చెప్పాడు. పాండవుల రాజ్యభాగాన్ని వారికిచ్చి నీ బ్రతుకుని నీవు కాపాడుకోని కూడా చెప్పాడు. భీష్మ, ద్రోణ, విదుర, ధృతరాష్ట్ర, గాంధారి, నేను ఎందరం ఎన్ని విధాలా చెప్పినా దుర్యోధనుడి దుర్బుద్ధి మానలేదు. అందరినీ అవమానించాడు, పరిహసించాడు. సూదిమోపినంత స్థలాన్ని కూడా ఇచ్చేదని ఖచ్చితంగా చెప్పేశాడు. సూదిమోపిన స్థలాన్ని కూడా ఇవ్వనని చెప్పేశాడు. సూక్ష్మంగా ముక్తసరిగా అక్కడ జరిగిన విషయాన్ని నేను వివరించాను. ఆ తరువాత వీరుల్ని యోధుల్ని దుర్యోధనుడు కురుక్షేత్రానికి నడిపిస్తున్నట్లుగా తెలిసింది. భీష్ముడి అధ్యక్షతన 11 ఔక్షిహీణుల సైన్యం బయలుదేరినట్టుగా వినికిడి. కనుక మనం కూడా ఆలసించకుండా యుద్ధ సన్నాహాల్లో నిమగ్నం కావడం మంచిది. ఇది నా అభిప్రాయం. ధర్మనందన, దూతగా నేను చేయదగిందంతా చేశాను. రాయబారాన్ని రక్తికట్టించాను, సామాన్ని ప్రయోగించాను, దానీతిని ప్రదర్శించాను, భేదనీతితో రెచ్చగొట్టాను, దండోపాయం తప్పదని హెచ్చరించాను, మీ వైభవాలు వివరించాను, అయినా వాడు వినలేదు. వారిలో వారికి భేదాలు సృష్టించే ప్రయత్నం చేశాను. దేవత సభలో జరిగిన దారుణాల్ని ఉద్ఘాటించాను, అద్భుతాలు ఎన్నో ప్రకటించాను, ప్రదర్శించాను. పాండవుల్ని మీరెంతగా వంచినా బాధించినా మీతో స్నేహం చేయడానికి వారి హృదయాలు మూతపడలేదని సఖ్యాన్ని కూడా ప్రేరేపించాను. ధృతరాష్ట్రుడి ఆదేశాల్ని పాటిస్తూ జీవిస్తారని స్పష్టం చేశాను. పాండవులకు రాజ్యలోభం లేదని కనీసం 5 గ్రామాలిచ్చినా సర్దుకుపోతారని చెప్పాను. సభ యావత్తుని ఉద్దేశించి ప్రసంగించాను. వ్యక్తుల్ని విడివిడిగా కలిసి విడగొట్టి జతకట్టాలని ప్రయత్నం చేశాను. ధర్మరాజా, ఎన్ని చేసినా ఎంత చెప్పినా దుష్టుడు మారలేదు, మారడు కూడా. అన్ని నీతులు నీళ్లలో కలిసిపోయాయి. ఇక ఒక్క దండనీతి మాత్రమే మిగిలి ఉంది. వారికి మృత్యువే అభిలషణీయంగా ఉన్నది. కనుక ఇక మన ప్రయత్నాలు మనం సాగించాలని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణుడి మాటలు విని ధర్మరాజు యుద్ధ సన్నాహాల వైపు దృష్టి సారించాడు. సోదరులతో సంప్రదిస్తున్నాడు. అనుజులారా, కౌరవ పరిషత్తులో ఏం జరిగిందో కృష్ణుడి ద్వారా మీరు విన్నారు. శ్రీకృష్ణుడి మనోభావం కూడా మీరు గ్రహించే ఉంటారు. విజయాన్ని సాధించడానికి మన వద్ద 7 ఔక్షిహీణుల సైన్య సిద్ధంగా ఉంది. సేనల్ని విభజించుకుని సేనా నాయకుల్ని నియమించుకోవాలి. మన సైన్యంలో 7 సేనాపతులున్నారు. వీరందరూ వీరులు, శూరులు, సమరోత్సాహవంతులు, మన కొరకు ప్రాణాలర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్న త్యాగవీరులు. ద్రుపదుడు, విరాటుడు, దృష్టజ్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, చేకితానుడు, భీమసేనుడు, ఈ 7 సర్వసేనాధిపతిగా ఉండి భీష్మాచార్యులు వారిని ఎదిరించాలి. సహదేవా, ముందుగా నీ అభిప్రాయం చెప్పు అన్నాడు ధర్మరాజు. బలవంతుడు, ధర్మజ్ఞుడు, వీర్యవంతుడు, మత్స్యదేశాధీశుడైన విరాటరాజు భీష్ముణ్ణి ఎదుర్కోగలడని నా అభిప్రాయం అన్నాడు సహదేవుడు. సహదేవుడి తర్వాత నకులుడు మాట్లాడుతూ, వయస్సులోనూ విద్యలోనూ ధైర్యంలోనూ జ్యేష్ఠుడు, బలాన్వితుడు, సర్వశాస్త్ర విశారదుడైన ద్రుపదుడు భీష్మద్రోణాదుల్ని ఎదుర్కోగల శక్తిమంతుడని తన అభిప్రాయాన్ని చెప్పాడు. ప్రజ్వలితాగ్ని సదృశ తేజంతో విలసిల్లే మహాభుజుడు, మహర్షి అనుగ్రహ ప్రసాదజనితుడు, అగ్నిగుండం నుంచి ఉద్భవించినవాడు, సింహబలుడు, మదమత్తేవ సదృశుడు, జితేంద్రియుడు, సత్యవాది అయిన దృష్టద్యుమ్నుడు మన సైన్యానికి సర్వసేనాధిపతిగా ఉండాలనేది నా అభిప్రాయమన్నాడు పాండవ మధ్యముడైన అర్జునుడు. మహారాజా, శిఖండి భీష్ముణ్ణి వరించడానికే జన్మించాడని మన వద్ద ఎందరో మునీశ్వరులు, సిద్ధపురుషులు చెప్పడం నేను విన్నాను. యుద్ధరంగంలో రథారూఢుడై శిఖండి అస్త్రప్రయోగం చేసే సమయంలో మహాపురుషుడైన శ్రీరాముడే జ్ఞాపకం వస్తాడంటారు చాలామంది. కనుక భీష్ముణ్ణి ఎదిరించి పోరాడే పరాక్రమవంతుడైన శిఖండి మనకు సర్వసేనాధిపతి కావాలని నా అభిప్రాయమన్నాడు వాయుపుత్రుడైన భీమసేనుడు. అనుల అభిప్రాయాన్ని ఆలకించిన ధర్మరాజు, తమ్ములారా, మీరందరూ యుక్తియుక్తంగా హేతుబద్ధంగా మీ అభిప్రాయాన్ని చక్కగా వివరించారు. ధర్మాత్ముడైన శ్రీకృష్ణుడు జగత్తులోని బలాబలాలు, అందరి శారీరక మానసిక శక్తుల్ని, యుక్తుల్ని, అశక్తుల్ని పూర్తిగా ఎరిగినవాడు. ఆ మహానుభావుడి ఆజ్ఞానుసారం మనం సేనాధిపతిని నిర్ణయించుకోవాలనేది నా అభిమతం. అదండి, ధర్మరాజు మొదలైనటువంటి వాడు ఎందుకు ఆ మాట అడగవలసి వచ్చిందో తెలుసినా, సర్వం సహా భారం నీదేనని నారాయణుడి మీద వేస్తారా, ఎవరభిప్రాయం వారు చెప్తారా? ధర్మరాజుకు కలిగినంత బుద్ధి కుశలత అందరికీ కలగద్దా అండి? నీవే భారం, నీవే తల్లివి తండ్రివి అని భగవంతుణ్ణి కొలవడం వరకేనా, దాన్ని ఆచరణలో కూడా చూపించడం ఏమైనా ఉన్నదా? సర్వశక్తిమంతుడైనటువంటి భగవానుడిగా శ్రీకృష్ణ పరమాత్మని గుర్తెరగగలిగారా? లేకపోతే కేవలం శకుడుగా నిన్ను, దూతగా నిన్ను, రాయబారి నిన్ను, సారథిగా నిన్ను, వియంకుడిగా నిన్ను, మంత్రిగా నిన్ను, కేవలము ఈ పాత్రల ద్వారా మాత్రమే కృష్ణుని గుర్తించగలిగారా అని ధర్మరాజు ఒక చక్కని మాటని ప్రయోగం చేశాడు. దాంతో వాళ్లందరేమన్నారు, బయట కనిపించే శక్తుల్ని ప్రస్తావించారే తప్ప వాళ్లందరికీ కూడా శక్తిగా ఉండేటువంటి అనంత శక్తి అయినటువంటి పరమాత్మని వాళ్లు గుర్తించలేకపోయారు. మానవుడి యొక్క బుద్ధి కుశలత ఎప్పుడు బయటపడుతుందో తెలుసునా? బయట ఉండేటువంటి శక్తుని గుర్తించినప్పుడు కాదు, అనంత శక్తుడైన నారాయణుడు ఒకడున్నాడని గుర్తించినప్పుడు వాడి బుద్ధి కుశలత గొప్పదని చెప్పగలం. అందుకే ధర్మరాజు అందరిని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పారు. కానీ ధర్మరాజు ఏమంటున్నాడు, మనకు నారాయణుడున్నాడు, ఆ మహానుభావుడు కృష్ణ పరమాత్మ, ఆయన అభిప్రాయం సరైనది. కృష్ణుడు ఎవరిని నిర్ణయిస్తాడో ఆ వ్యక్తి అస్త్రశస్త్రంలో నిపుణుడు కాడు, వృద్ధుడు, యువకుడు ఎవరైనా సరే అతడే సేనాధిపతి కావాలని నా అభిమతం. పరమాత్మే గనక సిద్ధపడి ఒక పుల్లని నిలబెట్టి ఇది సర్వ సైన్యాధిపత్యాన్ని వహిస్తోందని చెప్పినా ఆ పుల్లకు ప్రాణం వస్తోంది, కౌరవుని చీల్చి చెండాడుతుంది. ఇది ధర్మరాజు అభిప్రాయం. వీళ్ళందరూ వాడు గొప్పవాడు, వీడు గొప్పవాడు, అతడు అగ్నిలో నుంచి పుట్టాడు, ఈవిడేమో శిఖండి, ఇత ఈవిడ భీష్ముడి యొక్క అంతం కోసం పుట్టింది, ఈయన విరాటుడు, ఈయన భీష్ముడిని ఎదిరించడానికి సమర్థుడు, ద్రౌపద మహారాజు ఈయన సైన్యాన్ని ఎదుర్కోవడానికి సమర్థుడు, ఇలా మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు పరాజయాన్ని చవిచూసిన వాళ్లే. పరాజయం లేనటువంటి వాడున్నాడంటే పరమాత్మ ఒక్కడే. పరమాత్మ ఒక్కడే పరాజయం ఎరగనివాడు. ఎందుకంటే ఎంతగా పరాజయం లేనటువంటి విజయాన్ని సాధించిన వాడైనా ఎక్కడో ఒక చోట లోనుండేటువంటి ఇంద్రియ లోలత్వం చేతైనా క్రింద పడిన వాళ్లు కొంతమంది ఉంటారు లోకంలో. బయట ఉన్న శత్రువుని గెలవచ్చేమో కాని అంత శత్రువుల బాధను భరించలేక వాటికి లొంగిన వాళ్లు కొంతమంది ఉంటారు. కానీ అలా లొంగడం అనేది లేకుండా సర్వలోకాల్ని పాలించగలిగిన సమర్థత్వం ఉన్నదే, అది నారాయణుడికే ఉన్నది. అందుకని నారాయణుడు ఒక పుల్లని నిలబెట్టినా అది సర్వసైన్యాధిపత్యాన్ని వహించి తీరుతోంది. మీరు బలమును చెప్తున్నారు, ఆ బలమునకు వెనకాతల బలంగా కలిగినటువంటి వాడెవడో గుర్తు చేస్తున్నాడు ధర్మరాజు. ఇదే బుద్ధి కుశలత, ఇదే నిజమైనటువంటి ధర్మ నిర్ణయం, ఇదే పరమాత్మ మీద ఉండేటువంటి అచంచలమైన విశ్వాసం, ఇదే భగవంతుడి యందు ఉండేటువంటి అచంచలమైనటువంటి భక్తి. వీటన్నింటికీ తార్కాణం ధర్మరాజు. అందుకనే నారాయణుడి వైపు చూపించాడు. అనుజులారా, మన విజయ పరంపరల వెనక ఉన్న వెలుగు ఎవరనుకున్నారు? సాక్షాత్తు శ్రీకృష్ణుడే. మన సుఖదుఖాలు, జయాపజయాలు ఆ దివ్యాత్ముడి మీదనే ఆధారపడి ఉన్నాయి. కార్యసిద్ధి అనేది ఆయనకు సంబంధించింది. మన సర్వ సైన్యానికి అధిపతిని నారాయణుడు నిర్ణయిస్తాడు. ఇప్పుడే ఈ రాత్రికే ఈ నిర్ణయం జరిగిపోవాలి. రేపు ఉదయాన్నే మనం శస్త్రాస్త్రాలకు మంగళారాధనలు జరిపి స్వస్తి వచనాలను ఆలకించి సమర భూమికి ప్రయాణం కట్టాలన్నాడు ధర్మరాజు. ధర్మరాజు పలికిన మాటల్ని విని అర్జునుణ్ణి ఒకసారి చూసి శ్రీకృష్ణుడు ఇలా పలికాడు, ధర్మరాజా, మహావీరులారా, మీరు చెప్పిన నాయకులు పరాక్రమవంతులే, నాకు కూడా ఇష్టులే. మన సేనను నడిపించే శక్తి సామర్థ్యాలు ఉన్నవారే. వీరిని ఎదుర్కొని పోరాడడానికి దేవతలకు కూడా దయ్యం చాలదు. ఈ యుద్ధాన్ని నివారించాలని ఎంతగానో ప్రయత్నం చేశాను. ఈ విధంగా ధర్మరుణాన్ని కొత్త తీర్చుకున్నాను. మనలో ఎవ్వరూ దోషాన్ని చూపలేరు ధర్మరాజా. గర్వంతో అభిమానంతో దుర్యోధనుడు ఉన్మాదిలా ఊగిపోతున్నాడు. మంచితనంతో కౌరవుల్ని మార్చలేకపోయాం. ధర్మంతో చక్కబడిన ఆ దురాత్ములు దండనతో సరిపడతారని నా విశ్వాసం. మృత్యువే వారిని చక్కబెడుతోంది. దృష్టజ్యుమ్న మహమ్మన్యే సేనాపతి మరిందమా అన్నాడు కృష్ణ పరమాత్మ. శత్రుమర్ధన ధర్మనందన, మన సేనకు దృష్టజ్యుమ్నుడే తగిన సేనాధిపతి అని నా అభిప్రాయం. వాడు అగ్నిగుండంలో నుంచి పుట్టాడు. ద్రోణాచార్యుల వారి యొక్క మృత్యువుకే పుట్టాడు దృష్టజ్యుమ్నుడు. అలాగా నారాయణుడు ఏం చెప్తున్నాడంటే, మామూలుగా ఆ ధర్మమునకు కట్టుబడి ద్రుపద మహారాజు యొక్క యజ్ఞగుండం నుంచి ప్రభవించి అగ్ని సదృశ్యుడైనటువంటి వాడిని సేనాధిపతిగా నియమించడంలో అర్థమేమిటంటే, సర్వ మిడత అన్ని కౌరవులనేటువంటి వాళ్ళు మిడతల దండతో పోలుస్తారు. మిడతల దండ అగ్ని మీదకి వస్తే ఏమవుతోంది, భస్మమైపోతాయి. అందుకనే యజ్ఞగుండంలో నుంచి పుట్టినటువంటి దృష్టజ్యుమ్నుడిని సర్వసేనాధిపతిగా నియమించాడు. పైగా ప్రతి వారికి ధైర్యం ఎక్కడున్నది అంటే, ద్రోణాచార్యులు వారిని చూసుకునే ధైర్యం ఉన్నది. ఎందుకంటే ఈ పాండవులందరికీ కూడా విద్య నేర్పిన ఆయన ద్రోణాచార్యుడే. సాక్షాత్తు గురువు ఎదురుగా శిష్యుడి నిలబడ్డాడంటే ఎవరికి విజయం లభిస్తోందని ప్రశ్నిస్తే లోకంలో గురువుకే లభిస్తోందని చెప్తారు. కానీ ద్రోణాచార్యుడిని చూసుకుని దుర్యోధనుడు యుద్ధరంగంలో కాలు దువ్వినప్పుడు దృష్టజ్యుమ్నుడిని చూసి వాడి గుండె నీరైపోవాలి. మామూలుగా లోకంలో చూడండి, యుద్ధం అనేటువంటిది ఎక్కడ ఎవరి జయాపజయాలు ఎక్కడ ఆధారపడి ఉంటాయంటే, ముందు నేను జయించగలను అనేటువంటి మానసిక స్థైర్యం మీద ఆధారపడి ఉంటుంది. నేను వీళ్ళని జయించలేనేమో అనేటువంటి మానసిక దౌర్బల్యం ఎప్పుడు ప్రవేశిస్తుందో వాడు అలా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు కిందకు వెళ్లిపోతాడు. కర్ణుడు యుద్ధ పరాక్రమాన్ని సక్రమంగా ప్రయోగించకపోవడానికి కూడా శల్య సారథ్యం ఒక కారణమైంది. అంటే మానసిక స్థితి చాలా ముఖ్యమండి. లోకంలో చూడండి, అనేక మంది పరీక్షలలో పాల్గొనేటువంటి విద్యార్థులు వారి వారి యొక్క స్థితి చాలా చక్కగా చదువుతారు. బయట చక్కగా వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తారు. కానీ వెళ్లేటప్పటికి వాళ్ళలో భయం, ఆ మానసిక స్థితి అనేది సరిగా లేదనుకోండి, వచ్చిన దానికి కూడా ఆన్సర్ సరిగా రాయలేకపోతారు. కాబట్టి ముందు నీ మానసిక ప్రశాంతత కావాలి. ఎదుటివాడిని చూడగానే వీడెంతా అనేటువంటి ఒక అభిప్రాయం కలగాలే కాని, అమ్మో ఇంత దాన్ని నేను జయించగలనా అనే మానసిక దుర్బలత్వం అనేది శరీరంలో చొరబడితే వాడు క్రిందు కావడానికి ఒక క్షణం కూడా సమయం పట్టదు. అందుకనే కృష్ణ పరమాత్మ బాగా ఆలోచించి దృష్టజ్యుమ్నుడిని సర్వసైన్యాధిపతిగా పెట్టాడు. ఎందుకంటే వీడిని చూడగానే దుర్యోధనాదులు మొదలైనటువంటి వాళ్ళకు గుండె నీరు కావాలి. ఏ దృష్టజ్యుమ్నుడు ద్రోణాచార్యుడి యొక్క వధ నిమిత్తం అగ్నిగుండంలో నుంచి ప్రభవించాడు, అటువంటి వాడు పాండవ సైన్యంలో సర్వ సైన్యాధ్యక్షుడైన మరుక్షణం దుర్యోధనాదులకి గుండె జారిపోతుంది. మానసిక దుర్బలత్వం కలిగిన వాడు యుద్ధాన్ని చేయలేడు. కాబట్టి ఆ పరమాత్మ నిర్ణయం అలా ఉన్నది. వాడిని ఎదురుగా నిలబెట్టడంలో కారణం కూడా అదేనంటారు. మహాభారతాన్ని మనకు అందించినటువంటి మహానుభావులు చాలా మంది విశ్లేషణ చేశారు భారతాన్ని గురించి. ఆ భారత విశ్లేషణలో ఇది కూడా ఒక కారణం అంటారు, దృష్టజ్యుమ్నుడిని సర్వసేనాధిపతిగా నియమించడంలో. పాండవ సేనకు సైన్యాధిపతిగా ఎవరి ఉండాలి అంటే, ఆ అభిప్రాయాల్లో అగ్రతాంబూలం ఎవరిది అంటే నారాయణుని. ప్రథమంలో ఎవరిని అడగాలండి? చూడండి, మనకి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వచ్చినప్పుడు ముందుగా నారాయణుడు ఎవరిని కోరుకోమన్నాడండి? అర్జునుడిని కోరుకోమన్నాడు. ఎందుకు అడిగాడు అర్జునుణ్ణి? ముందుగా చిన్నవారి అభిప్రాయం కనుక్కోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. అదేవిధంగా ప్రథమంగా ఇక్కడ ధర్మరాజు కూడా ఎవరిని అడిగారండి ముందుగా అభిప్రాయం చెప్పమని? సహదేవుణ్ణి అడిగాడు. నారాయణుడు ఏ ధర్మాన్ని పాటించి అర్జునుడికి కోరుకోమని ముందుగా అవకాశం ఇచ్చాడో అదే పద్ధతిని అనుసరించి ధర్మరాజు కూడా ముందుగా సహదేవుణ్ణి అడిగాడు. క్రింద నుంచి వచ్చాడు. చ చిన్నవాడి అభిప్రాయాన్ని కనుక్కోవాలి. అప్పుడే వాడిలో భావ ప్రకటన అనేది స్వేచ్ఛగా జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత చిన్నవాడిని అడిగామనుకోండి, వాడి మనసు చిన్నబుచ్చుకుంటోంది. ఇంతమంది చెప్పిన తర్వాత నన్ను అడిగేది, అదే వాడిని అడిగామనుకోండి ముందుగాను, వాడెంతగా ఫీల్ అయిపోతాడో, ఆహా నన్ను ఎంత గొప్పగా పెట్టేశారో చూడు. పరమాత్మ కూడా చూడండి, అన్నిటికంటే చిన్నగా ఉండే వేలుని ముందు పెట్టేశాడు. నమస్కారం చేస్తూ ఉంటే అదే ముందుంటుంది. చిన్నదే చిన్నదే అని చిన్నదనుకుంటాం గానీ చిన్నదే ముందుంటుంది. నారాయణుడికి నమస్కారం చేస్తే ముందుగా అదే చూస్తుంది పరమాత్మని. అలాగే చిన్నవారైనటువంటి వాడికే అవకాశం ఇచ్చాడు ముందుగాను, నీ విషయం ఏమిటో చెప్పు అని. అప్పుడు భావ ప్రకటన సక్రమంగా జరుగుతోంది. ఆహా నన్ను కూడా అడిగారు పర్వాలేదే అనేటువంటి ఒక భావన, ఒక విశ్వాసం వాడిలో దృఢపడుతోంది. అందుకని పెద్దల అభిప్రాయాల్ని తెలిపితే తరువాత తమ అభిప్రాయాన్ని ప్రకటించేందుకు పిల్లలు కొద్దిగా సంశయిస్తారు. అయ్యో పెద్ద పెద్దవాళ్ళు అంత మంది మాట్లాడిన తర్వాత ఇంకా నేనేం మాట్లాడగలను గనక, అందుకని నేను మాట్లాడను, వాడిలో ఒక లోలత్వం వచ్చేస్తుంది. కాబట్టి ముందుగానే పిల్లల్ని మాట్లాడమన్నాం అనుకోండి, హాయిగా ఆహా నాకే గనక మైక్ ఇచ్చేశారు, నన్నే చెప్పమన్నారు, నన్నే ఈ రోజున స్తోత్రం చేయమన్నారు, నన్నే ఈ రోజున ప్రార్థన చెప్పమన్నారని ఉత్సాహంతో వాళ్ళు అలా ముందుకు అడిగేస్తారు. కాబట్టి ముందు పిల్లలకు అవకాశం ఇవ్వాలి అని చెప్పాడు. కృష్ణ పరమాత్మ అదే చేశాడు, ధర్మరాజు కూడా అదే చేశాడు. పెద్దల అభిప్రాయాలతో పిల్లల అభిప్రాయాలు ఏకీభవించి ఉంటే సమస్య ఉండదు. అలా కాకుండా భిన్నాభిప్రాయాలు అయితే చెప్పడానికి వాళ్ళు భయపడతారు. పెద్దలు తమను అపార్థం చేసుకుంటారేమోనని భయపడతారు. అందువల్ల పిల్లలకు అవకాశం ఇచ్చారు. ఆ తరువాత పెద్దలను అడగడం అనేది మన సాంప్రదాయం. అనుభవజ్ఞులైనటువంటి పెద్దల అభిప్రాయాన్ని అర్థం చేసుకుంటూ తమ అనుభవాన్ని ప్రోగు చేసుకోవడానికి అవకాశం ఉంది. తమ ఆలోచనలో ఉండే లోటేమిటో పెద్దలు వారి అనుభవం ద్వారా చెప్పిన దానిని బట్టి, ఓహో నేను ఇలా ఆలోచించాను, అయితే ఈ అభిప్రాయం సరైంది కాదన్నమాట, ఇంకొక మార్గం కూడా ఉన్నదన్నమాట అని వారు విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా పెద్దలే చెప్పుకుంటూ వచ్చేస్తే పిల్లల అభిప్రాయాలు మరుగున పడిపోతాయి, వాళ్లు అలాగే అలవాటు పడిపోతారు. వింటానికే అలవాటు పడిపోతారు, ప్రార్థన చెప్పాలి అంటే భయపడిపోతారు. అలా కాకుండా ముందుగా వారికే అవకాశం ఇచ్చామనుకోండి, అలా చెప్తూ ఉంటే లోపాలుంటే పెద్దలు సరిదిద్దుతుంటే రేపటి రోజున ధైర్యంగా వాళ్ళు మాట్లాడతారు. ఇది మనకు మహాభారతం చెప్పినటువంటి ఒక సాంప్రదాయం. ఇకపోతే చివరిగా ధర్మరాజు వెలిపుచ్చిన అభిప్రాయమో మహోన్నతంగా ఉంది. అక్కడ ఎంతమంది తలలు వంగాయండి, సహదేవుడు చిన్నబుచ్చుకున్నాడు, నకులుడు చిన్నబుచ్చుకున్నాడు, అర్జునుడు చిన్నబుచ్చుకున్నాడు, భీముడు కూడా చిన్నబుచ్చుకున్నాడు. ఇంత ఈ అభిప్రాయం మాకు కలగలేదేంటి, కృష్ణ పరమాత్మ ఒకడున్నాడనే విషయమే మేము మర్చిపోయామేమిటి అంటే, ఇది నిజంగా తల వంచుకోవలసిన విషయం కాదండి, తెలుసుకోవలసిన విషయం, తెలుసుకున్నామని మహోన్నతంగా గుర్తించవలసిన విషయం. అందుకే ధర్మరాజు తన అభిప్రాయాన్ని అక్కడ వెలిబుచ్చాడు. జయాపజయాలు వెనుక వైభవం ఎవరిదండి, నారాయణుడిది అంటూ ప్రసంగం మొదలుపెట్టి, వ్యక్తికి ప్రావీణ్యత ఉన్నా లేకపోయినా, వృద్ధుడైనా బాలుడైనా, నారాయణుడు చెప్తే అది జరిగి తీరుతోంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని అక్కడ ప్రకటించడం జరిగింది. ఎందరో ప్రవీణులు ఉన్నారు ఈ లోకంలో, పతనం కావడం మనం చూస్తున్నాం. సామాన్యులెందరో ఉన్నారు, వాళ్లు అసమాన ప్రతిభా పాటవాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకోవడం కూడా మనం చూస్తున్నాం. గొప్ప క్రీడాకారులు అపజయాల పాలైతే సాధారణ క్రీడాకారుల విజయ పరంపరలతో ఊరేగడం మనం చూస్తున్నాం. మన ప్రయత్నాలు మనం చేయాలి, మన కృషి కూడా అవసరమే. కానీ మన కృషి కన్నా ఒకటి గొప్పది ఉన్నది, ఏమిటది? దైవకృప. ఆ దైవకృపలోనే విజయాలు దాగి ఉన్నాయి. మరో విధంగా చెప్పాలంటే కృప ఉన్న వారికే కృషి రాణిస్తోంది అంటాడు వ్యాస భగవానుడు. అందుకని మనం ఏది సాధించినా దాని వెనక ఈశ్వర వైభవం అనేది ఒకటి నిలిచి ఉన్నదని గుర్తించమంటాడు. ఈశ్వర శాసనాన్ని మనం అనుసరిస్తూ పోవాలి. మనసుకు అర్థం కానిదే మహిమ అన్నారు. మహిమని అనుసరించినప్పుడే మనసు మహిమాన్వితమవుతోంది అంటాడు వ్యాస భగవానుడు. అదే ధర్మానందనుడి యొక్క అకుంఠిత విశ్వాసం. తూర్పు తెల్లవారుతోంది, సమరోత్సాహ తరంగిత హృదయంతో ఊగిపోతున్న జనం సిద్ధం కండి, యుద్ధానికి బయలుదేరండి అనే శబ్దాలతో అటు ఇటు పరుగులు తీస్తున్నారు. గజాశ్వనాదాలు, రథచక్రాల రోదనలు, శంఖదుండుగుల భయంకర శబ్దాలతో దిక్కులు పెక్కటెల్లుతున్నాయి. చతురంగ బలాల కోలాహలంతో గగనమండలం దద్దరిల్లుతో ప్రతిధ్వనిస్తోంది. సేనా కదలికలతో, రథగజ ఘోషతో, ప్రవాహ రూపంలో గోచరిస్తున్న పాండవ సేన కల్లోల కెరటాలతో ఉప్పొంగే సాగరమా అన్నట్టుగా కనిపిస్తోంది. కవచాలు కట్టుకుంటున్నారు, ఖడ్గాలు పట్టుకుంటున్నారు, అమ్ములని అమర్చుకుంటున్నారు, ధనస్సుల్ని ధరిస్తున్నారు. ఉత్సాహంతో ఉరకరిస్తూ పరుగులు తీస్తున్న సేనకి భీమసేనుడు, నకుల సహదేవులు ముందుగా నిల్చున్నారు. వారి వెనుకగా అభిమన్యుడు, ద్రౌపదీ తనయులు, దృష్టజ్యుమ్నుడు, ద్రుపదుడు ఉన్నారు. మధ్య మధ్య సైనికులు ఉత్సాహంతో చేసే విన్యాసం పున్నమి నాటి సాగర ఘోషలాగా ఊవెత్తునాలేస్తోంది. కరములు కెరటాల వలె కదులుతుంటే, శబ్దాలు మేఘగర్జనల వలె మిన్నంటుతుంటే వారి మధ్య పాండునందనుడు యుధిష్ఠిరుడున్నాడు. సైన్యం ఒక పక్క చీమలదండులా కదులుతుంటే మరో పక్క గుడారాలు, దుకాణాలు, వైద్యులు, బండ్లు, భాండాగారాలు, ఆహార పానీయాలు ఇవన్నీ కదులుతున్నాయి. అంతఃపుర స్త్రీలతో, దాసీజనంతో ద్రౌపది ఉపప్లావ్యంలో ఉంది. అక్కడ సముచితంగా సైన్యాన్ని రక్షణగా ఉంచి పాండుతనయులు బయలుదేరారు. అనాదృష్టి, జేకితానుడు, దుష్టకేతువు, సాత్యకి వీరులందరూ కృష్ణార్జునుల పక్కన నడుస్తున్నారు. 40,000 రథాలు, 2,00,000 గుర్రాలు, 20,00,000 పదాతిదళాలు, 60,000 ఏనుగులు కురుక్షేత్రానికి చేరుకున్నాయి. కురుక్షేత్రంలో ప్రవేశించగానే శత్రుదమనుడైన యోధులందరూ వారి వారి శంఖాలను ఊదారు. కృష్ణార్జునులు కూడా శంఖాన్ని పూరించారు. అర్జునుడి దేవదత్త ధ్వనికిన్ను, కృష్ణుడి యొక్క పాంచజన్య శబ్దానికి భూన భూనాంతరాలు దద్దరిల్లాయి. ఆ ధ్వనిని ఆలకించిన సేనలు హర్షాతిరేకంతో రామాంఛితులయ్యారు. వైశంపాయన, ధర్మనందనుడు సైన్యంతో కలిసి కురుక్షేత్రాన్ని చేరుకున్నాడు కదా, మరి హస్తినలో దుర్యోధన మహారాజు ఏం చేశాడు? వినాలని ఉంది అన్నాడు జనమేజయుడు సర్పయాగంలో. దానికి సమాధానంగా హస్తినాపురంలో జరుగుతున్న విశేషాలు కూడా చెప్తున్నాడు వైశంపాయనుల వారు. శ్రీకృష్ణ పరమాత్మ హస్తినాపురం నుండి ఉపప్లావ్యానికి వెళ్లాడు కదా, ఆ రోజు దుర్యోధనుడు దుశ్శాసన, శకుని కర్ణులతో మంతనాలు జరిపాడు. వచ్చిన కార్యాన్ని సాధించకుండా తిరిగి వెళ్లే శ్రీకృష్ణుడు పాండవుల్ని యుద్ధానికి సిద్ధం చేస్తాడని అభిప్రాయపడ్డారు. శ్రీకృష్ణుడు యుద్ధానికే సుముఖంగా ఉన్నాడనేది వారందరి అభిప్రాయం. కౌరవులకు బద్ధశత్రువులైన విరాట ద్రుపదుల్ని వెంటబెట్టుకుని రణరంగంలో అడుగు పెడుతున్న పాండవులతో యుద్ధం భీకరంగానే ఉంటోందని దుర్యోధనుడు అన్నాడు. అందరూ యుద్ధ సన్నద్ధులు కావాలి అని ఆదేశించాడు. ఉదయాన్నే యుద్ధానికి బయలుదేరాలని దండోరా వేయించాడు. తూర్పు తెల్లవారుతోంది. రాజులందరూ యుద్ధ వేషాలతో వచ్చారు. రథికుడు రథాలనెక్కారు. అశ్వాలను అలంకరిస్తూ అశ్వారూఢులు, గజాన్ని సింగారిస్తూ గజారూఢులు, కవచదారులై బయలుదేరుతున్న పదాతి దళాలు భయంకర గంగా ప్రవాహ సదృశ్యంగా సేనానీకం గోచరిస్తోంది. హస్తినాపురం ఉత్సవ వాతావరణంతో శోభిస్తోంది. కౌరవసేన పూర్ణచంద్రోదయం నాటి మహాసాగరంలా గోచరిస్తోంది. ఆ సేనాసాగరంలో మానవ సమూహం సుడుల్లా తిరుగుతోంది. రథాలు, గజాలు, అశ్వాలు పెద్ద చేపలుగాను, శంఖదుందుబుల నినాదాలే సాగర ఘోషగాను, సేనలో ధనరాశులే సాగర రత్నాలుగాను, చిత్రములైన కవచాలు భూషణాలే సాగర తరంగాల్లాగాను, ఆయుధాలే తెల్లని నురుగులాగా, పెద్ద పెద్ద భవనాలే సాగరంలో గిరుల్లాగా, దారులు, వర్తక వీధులు జలాశయాలుగా, యోధుల విజృంభణే పూర్ణచంద్రోదయంగా వాసిస్తోంది కౌరవసేన. దుర్యోధనుడు తన 11 క్షీణుల సైన్యాన్ని 11 భాగాలుగా విభజించాడు. చతురంగ బలాన్ని వరుసక్రమంగా అన్ని సేనల్లో అమర్చాడు. బుద్ధిమంతులు, వీర్యవంతులు నీ సేనాధిపతులుగా నియమించాడు. ఔక్షహీణులలో ఉండే వీర నాయకులందరినీ వేరువేరుగా పిలిచి సంప్రదించాడు. 11 ఔక్షహీణులకు 11 మంది నాయకుల్ని నియమించాడు. వారిలో కృపుడు, ద్రోణుడు, శల్యుడు, జయద్రథుడు, కాంబోజరాజు, కృతవర్మ, అశ్వత్థామ, కర్ణుడు, భూరిశ్రవసుడు, శకుని, బాహ్లికుడు, వీళ్లు మొత్తం 11 మంది. ఈ 11 మంది యక్షిణి సైనిక సేనాధిపతులుగా నియమించాడు. వెంటనే నియమించి రాజులందరికీ చేతులు జోడించి నమస్కరించాడు. దుర్యోధనుడు భీష్మ పితామహుడి వైపు చూస్తూ పలుకుతున్నాడు. తాత, సైన్యం ఎంత గొప్పదైనా సైన్యాధిపతి గట్టివాడు కాకపోతే సంగ్రామంలో పోరాడేటప్పుడు సైన్యం చీమలదండులా చెల్లా చెదరయ్యే ప్రమాదం ఉంది. నీతిజ్ఞులలో నీవు శుక్రాచార్యుడి లాంటి వాడివి. నిన్ను ఎదిరించి జయించేవాడు ఈ లోకంలో లేరు. నీవు కోరుకుంటే తప్ప నీ వద్దకు చావు రాలేదు. మహాబల, నీవే మన సైన్యానికి సర్వసేనాధిపతిగా ఉండాలి. ఇంద్రుడి చేత సైన్యము రక్షింపబడినట్లుగా నీ చేత మన సేన సురక్షితంగా ఉండాలి. గోవులు, గోవత్సాలు వృషభాన్ని అనుసరించిపోయినట్టుగా మేము నిన్ను అనుసరిస్తాం అని అనగానే ఆ మాటలకు భీష్ముడు ప్రత్యుత్తరమిస్తున్నాడు. నాయన, నువ్వు చెప్పిందంతా వాస్తవమే. ఒక్క మాట, మీరెలాగో పాండవులు కూడా నాకు అలాగే కదా. నీకు పూర్వం మాట ఇచ్చాను కనుక నీ కొరకు నేను మీ క్షేమం కోరి యుద్ధంలో పోరాడతాను. ఈ లోకంలో కుంతీపుత్రుడైన ధనుంజయుడు తప్ప నన్ను ఎదిరించి పోరాడే వీరుడు మరొకడు లేడు. అర్జునుడి వద్ద ఎన్నో అద్భుతమైన శస్త్రాస్త్రాలున్నాయి, అయినా నాకు ఎదురుగా నిలిచి అర్జునుడు ఎన్నడూ పోరాడడు. నేను కూడా అర్జునుడిలాగా అసమాన శక్తివంతుణ్ణి, అవాక్ర పరాక్రమవంతుణ్ణి. నా ఆయుధాల ప్రభావంతో యావత్ ప్రపంచాన్ని దగ్ధం చేయగలను, ప్రాణి మనుగడే లేకుండా చేయగలను. అయినా దుర్యోధన, పాండు తనయుల్ని మాత్రం నేను చంపను. ఇతరుల్ని అంటావా, దెబ్బకు 10,000 మందిని యమసదనానికి పంపగలను. దుర్యోధన, సర్వసైనాధిపత్యాన్ని చేపట్టబోయే ముందు నాది ఒక షరత్తున్నది, నీవు వినాలి. యుద్ధభూమిలో ముందు నేనైనా పోరాడాలి, లేదా కర్ణుడైనా పోరాడాలి. ఈ మాట భీష్ముడు అనడము కర్ణుడి పట్ల వైషమ్యంను సూచిస్తోందని చాలామంది చెప్పారు. కాని కర్ణుడే ముందుగా భీష్ముడి పట్ల వైషమ్యాన్ని ప్రకటించి వెళ్లిపోయాడు ఉద్యోగ పర్వంలో. నీ ఉండేంత వరకు నేనక్కడ కాలు పెట్టను, ఇది కర్ణుడన్న మాటే. కర్ణుడి మాటని ఊతంగా చేసుకుని భీష్ముడు మాట్లాడేదాడే తప్ప భీష్ముడికి ప్రత్యేకమైన వైషమ్యం అంటూ కర్ణుడి మీద లేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కర్ణుడే కావాలని భీష్ముడిని విరోధించాడే తప్ప భీష్ముడు కర్ణుడిని విరోధించలేదనే మాట మీరు గుర్తుంచుకోండి. అక్కడ భీష్ముడు అంటున్నాడు, ముందుగా నేనైనా పోరాడాలి, లేదా కర్ణుడైనా పోరాడాలి. ఈ సూతపుత్రుడికి నా మీద వైషమ్యం ఉంది, అనవసరంగా పోటీని సృష్టిస్తూ ఉంటాడన్నాడు భీష్ముడు. ఆ మాటలకు కుపితుడయ్యాడు కర్ణుడు. మిత్రమా దుర్యోధన, ఈ గంగాపుత్రుడు బ్రతికి ఉన్నంత వరకు నేను ముందుకు వచ్చి యుద్ధం చేయను, భీష్ముడు మరణించిన తర్వాతే నేను అర్జునుడితో పోరాడతానన్నాడు కర్ణుడు. చూడండి, శుభం పలకరా అంటే ఏదో అన్నాడట వెనకటికి ఎవడో. శుభమా అంటూ యుద్ధానికి బయలుదేరిపోతూ ఉంటే భీష్ముడు చచ్చిపోయిన తర్వాత నేను యుద్ధంలోకి వస్తానన్నాడు కర్ణుడు. అంటే ముందుగానే అమంగళకరమైనటువంటి వచనాలు దుర్యోధనుడు వినవలసి వచ్చింది. తన సేనలో ఉండేటువంటి వాళ్ల మధ్య వైషమ్యాన్ని చక్కదిద్దలేకపోయాడు దుర్యోధనుడు. కాని పాండవులు వారు వారి అభిప్రాయాలు వేరువేరుగా ముందుగా మనకు కనిపించినప్పటికీ ధర్మరాజు అభిప్రాయంతో ఏకీభవించి నారాయణుడికి సర్వంసహా వాళ్ల యొక్క ఆ పనులన్నీ ఆయన మీద పెట్టేశారు. అంటే ఒకదాని మీద ఒక త్రాటి మీద నిలవడం అనేది లేకపోతే ఏ సమాజము నిలవలేదు. ఒక్క మాట మీద నిలబడలేకపోతే ఒక వ్యక్తి ఒక కార్యాన్ని సాధించలేడు. ముందు కార్యం గొప్పదే, కార్యం చేయడం గొప్పదైనా కర్తలు గొప్పవాళ్ళు కావాలిగా. కర్తలు గొప్పవాళ్ళు ఎప్పుడవుతారు? అనేకమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళందరూ ఒక్క అభిప్రాయంతో వెళ్లినప్పుడే కార్యం సఫలీకృతమవుతోంది. అంతేగాని కార్యం గొప్పది పెట్టుకుని కర్తలందరూ తలావైపు ఒక్కొక్క మనసు కలిగిన వాళ్ళైతే కార్యం సఫలమవుతుందా చెప్పండి? వైషమ్యాలున్నా ఆ వైషమ్యాలలో ఉండే వైరుధ్యాన్ని తొలగించుకుని పరమాత్మ వైపుకు మనస్సు పెట్టిన వాళ్ళు మాత్రమే గొప్ప గొప్ప కార్యాన్ని సాధించగలరు. అది కురుక్షేత్రమా ఇంకొక కార్యమా ఇంకొక కార్యమా అంటే ఏ కార్యమైనా సరే కోడరి మనస్సులతో చేసేటువంటి కార్యం తలా వైపుకు లాక్కెళ్తూ ఉంటే కార్యము విఫలమవుతోంది, సమాజం నశించి తీరుతోంది. వ్యాసభారతం చెప్పిన సత్యం ఇదే. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. ఆదిలోనే వచ్చిన వైషమ్యాన్ని తృంచే ప్రయత్నం చేయలేదు దుర్యోధనుడు. పోని ఈ విధంగా వారు మాట్లాడుకుంటూ ఉంటే సరిదిద్దవలసిన బాధ్యత తనకుండి మిన్నకుండి ఎందుకుండిపోయాడంటే, ఎక్కడ భీష్ముడిని కాదంటే భీష్ముడి కోపం వస్తోందో, ఎక్కడ కర్ణుడిని కాదంటే కర్ణుడి కోపం వస్తోందనని తటస్థ వైఖరిని దుర్యోధనుడు అవలంబించడం అనేది ఆయనలో ఉండే లోపం కూడానేమోనని మనకు వ్యాసభారతం ద్వారా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే ఇతడు తిడితే ఇతడు పోతాడేమో, అతడు తిడితే అతడు పోతాడేమో. ఎప్పుడైనా సరే భయపడేటువంటి కార్యస్థుడు భయపడేవాడు కార్యానికి పనికిరాడు. తాను ఏది సత్యమని నమ్మాడో, దేని మీద విశ్వాసాన్ని ఉంచాడో, దానిని కఠినంగా మాట్లాడైనా సరే దానిని అమలులో పెట్టే ప్రయత్నం చేయాలి. దుర్యోధనుడు ఇది చేయలేకపోయాడు. ఇది ఆయనలో ఉన్న లోపము అంటారు భారతంలో. అందుకని దుర్యోధన, ఈ గంగాపుత్రుడు బ్రతికున్నంత వరకు నేను ముందుకు వచ్చి నీతో యుద్ధం చేయను. పైగా అమంగళము ఎవరు పలికారో తెలుసా? ముందు దుర్యోధనుడే పలికాడు. ఏమన్నాడు? నీవు గోవులు గోవత్సాలు వృషభాన్ని అనుసరించి పోయినట్టుగా మేము కూడా నీతో పాటు వస్తామన్నారు. అంటే అర్థమేమిటి? భీష్ముడు పడిపోగానే మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం. ఈ విషయాలన్నీ కూడా కాస్త మనం గుర్తుంచుకోవాలి. ఆ మాటల్ని అపశబ్దాల్ని పలికేటప్పుడు దుర్యోధనుడు ఎలా పలికాడు? యుద్ధరంగం ప్రారంభంలో కర్ణుడు ఏమని పలికాడు? భీష్ముడు సర్వసేనాధిపతిగా అభిషిక్తుడయ్యాడు. వందల వేల కొలది శంఖాలు భేరులు పెద్ద ధ్వనితో మ్రోగాయి. జనమేజయ, పాండవుల వైపు ధర్మరాజేమో ద్రుపదుణ్ణి, విరాటుణ్ణి, సాత్యకిని, దృష్టజ్యుమ్నుణ్ణి, దృష్టకేతుణ్ణి, శిఖండిని, సహదేవుని యొక్క సేనానాయకులుగాను, దృష్టజ్యుమ్నుణ్ణి సర్వసేనాధిపతిగాను నియమించి అభిషేకించాడు. మహాభయంకరమైన యుద్ధ సన్నాహాలను వీక్షిస్తూ అక్రూరుడు, సాంబుడు, ఉద్ధవుడు, ప్రద్యుమ్నుడు వెంటరాగా బలరాముడొచ్చాడు. కృష్ణ ధర్మరాజులతో సహా రాజులందరూ మర్యాదపూర్వకంగా లేచి నిలబడ్డారు. హాలాయుధుడైనటువంటి బలరాముణ్ణి సర్వులు పూజించారు, అభివాదం చేశారు. పాండవ సేనలో ఉన్న రాజులందరినీ ఉద్దేశించి వాసుదేవుడి వైపు చూస్తూ బలరాముడు అంటున్నాడు, దారుణమైన మహాభయంకరమైన జనక్షయం జరగబోతోంది. ఇది దైవ నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ఆ ఆపద నుండి మీరందరూ బయటపడి ఆరోగ్యవంతులుగా ఉంటే చూడాలనేదే నా ఆకాంక్ష. క్షత్రియ కులానికి వినాశం ప్రాప్తించే సమయమిది. ఈ విషయంలో సందేహానికి తావులేదు. రక్తమాంసాలతో భూమి బురదగా మారబోతోంది. భయంకరమైన ఈ పోరాటంలో విశేషంగా జనక్షయం జరగబోతోంది. ధర్మరాజా, బంధువుల విషయంలో సమభావంతో వర్తించమని నేను కృష్ణుడితో అనేక సార్లు చెప్పాను. కురుపాండవుల్ని సమానంగా చూడమని హితం చెప్పాను. అయినా కృష్ణుడు నా మాట వినలేదు. ఆయన మనస్సు మీ మీదుంది, అందుకే మీతో చేయకలిపాడు. మరి నీ మనస్సు ఎవరిపైనుంది? ప్రశ్న వస్తోంది వెంటనే. కృష్ణుడి మనస్సు నీ మీదుందన్నావు, నీ మనస్సు ఎవరి మీదుంది? దుర్యోధనుడి మీదుంది. కాబట్టి పరమాత్మ మనస్సు ఆ వైపునుందంటే ఆ వైపున ధర్మం ఉంది. బలరాముడు కూడా ఒక్కొక్కసారి కృష్ణతత్వాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాడేమనిపిస్తోంది వ్యాసభారతంలో. ధ్రువో జయ పాండవానాం ఇతి మే నిశ్చితామతిహి తదాశ్యపి నివేశేయం వాసుదేవస్య భారత. ఏమన్నాడు? జయం పాండవులదే. ధర్మరాజా, ఇదే నా నిశ్చితాభిప్రాయం. వాసుదేవుడి అభినివేశం కూడా ఇదే. కృష్ణుడు లేకుండా జీవించడంలో నాకు ఉత్సాహం లేదు. నేనెప్పుడూ కృష్ణుడు చేసేదానిని అనుసరించేవాణ్ణి. నేడు గదాయుద్ధంనందు ఆరితేరిన దుర్యోధన భీమసేనులిద్దరూ నా శిష్యులే. కురువంశం కళ్లముందే నశిస్తుంటే నేను చూడలేను కనుక నేను తీర్థయాత్రలకు పోతున్నానని పలికి కృష్ణుణ్ణి, ధర్మరాజుని మనసారా పలకరించి తీర్థయాత్రలకు బయలుదేరాడు బలరాముడు. భోజదేశాధీశుడు, ఇంద్రుడి సఖుడు, భీష్మకుని కుమారుడైన రుక్మి పాండవుల దగ్గరకొచ్చాడు. చతురంగ బల సేనల్ని వెంటబెట్టుకుని పాండవ సహాయార్థం ఒక ఔక్షిహిణి సైన్యంతో వచ్చాడు. శ్రీకృష్ణుడి పట్టపురాణి రుక్మిణీదేవి సోదరుడే ఈ రుక్మి. భోజకటగాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్న రుక్మి వద్ద గాంధీవ సదృశ్యమైన విజయమనే ధనస్సు ఉంది. అది దివ్యమైనది, శక్తివంతమైనది. దేవతలకు సంబంధించిన ధనస్సుల్లో మూడు దివ్యమైనవి అంటారు. ఒకటి శాంఘము, రెండవది గాంధీవము, మూడవది విజయము. శాంఘమేమో విష్ణువు దగ్గరుంటోంది, గాంధీవం అర్జునుడి దగ్గరున్నది, విజయము అనే పేరు కలిగినదేమో రుక్మి దగ్గరున్నది. శత్రు సైన్యాన్ని భయభ్రాంతులకు గురి చేసే శాంఘమే ఇప్పుడు ఈ రోజుల్లో కృష్ణ నారాయణుడి యొక్క అంశగా ఆవిర్భవించిన కృష్ణ పరమాత్మ దగ్గరున్నది. కాండవ అనుగ్రహంలో అర్జునుడు అగ్ని నుండి పొందాడు గాంధీవాన్ని. ఇంద్రుడి ధనస్సు అయినటువంటి విజయమును రుక్మి సాధించాడు. అందుకే పాండవ సేనలోని రాజుల వద్ద అర్జునుడితో రుక్మి మాట్లాడాడు. పాండుతనయ, ధనంజయ, శత్రుసేన విశేష సంఖ్యలో ఉంది. దానిని చూచి ఒకవేళ నువ్వు భయపడినట్లయితే ఇదిగో విజయ ధనుర్ధారినై ఔక్షహీణి సైన్యాన్ని వెంటబెట్టుకుని నీకు సహాయం చేయడానికి వచ్చాను. శత్రువులు తట్టుకోలేని విధంగా పోరాడి వారిని సంహరిస్తాను. యుద్ధభూమిలో నాతో పోరాడే శక్తిగల మగధీరుడు లేనేలేడు. ఎవరిని నువ్వు నాకు అప్పగించినా అతడు భీష్ముడు, కృపుడు, ద్రోణుడు, ఎవరైనా నాకొక్కటే. శత్రు నాశం చేసి నీకు రాజ్యాన్ని అప్పగిస్తానన్నాడు రుక్మి. ఆ మాటలకు అర్జునుడు మందహాసాన్ని చిందించి కృష్ణ ధర్మరాజాదును వీక్షించి రుక్మితో సందర్భోచితంగా ప్రసంగించాడు. మహావీర రుక్మి, నేను కురువంశ సంజాతుణ్ణి, పాండురాజు కుమారుణ్ణి, ద్రోణుడి శిష్యుణ్ణి, వాసుదేవుడి సహాయం పొందిన ధన్యుణ్ణి, గాంధీవ ధనుర్ధారిని. యుద్ధానికి నేను భయపడతానని నీవు ఎలా ఊహించావు? పైగా సహాయం చేయడానికి వచ్చానంటున్నావు. ఘోషయాత్ర సమయంలో గంధర్వుల్ని ఎదుర్కొన్నప్పుడు నాకు ఎవరు సహాయం చేశారు? నివాత కవచులు, కాలకేయులు మొదలైన రాక్షసులతో ఒంటరిగా పోరాడాను కదా, అప్పుడు నాకు సహకారం ఎవరందించారు? కాండవనంలో సురాసురులతో తలపడినప్పుడు ఎవరు నాకు తోడున్నారు? నేడు శత్రుపక్షంలో ఉన్న నాయకులందరినీ విరాటనగరంలో ఎదుర్కొన్నప్పుడు కూడా నేను ఒంటరివాణ్ణి కదా. ఎవరైనా సహాయం చేశారా రుక్మి? నేను భయపడేది లేదు. నాకు నీలాంటి వాళ్ల సహాయము అవసరం లేదు. మరి నీ విషయం ఏమిటంటావా? నీ విషయం నీ ఇష్టం, ఉంటే ఉండు పోతే పో అన్నాడు అర్జునుడు. అర్జునుడి మాటలకు కుపితుడైనటువంటి రుక్మి తన చతురంగ బల సైన్యాన్ని వెంటబెట్టుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్లాడు. చూడండి, రుక్మి లాంటి వాళ్ళు ఎవరంటే అవకాశం కోసం కాచుకుని కూర్చునేవాళ్ళు. వాళ్ళు ధర్మానికి కాదు బద్ధులు. ఎవరైతే గెలిచేటువంటి అవకాశం ఉంటుందో, ఈనాడు రాజకీయ నాయకులు ఉంటారే, కొంతకాలం ఒక పార్టీలో ఉంటారు. పార్టీ ఎప్పుడు బలహీనం అయిపోయిందో, ఏది బలంగా ఉందో దానిలోకి దూకేస్తారు. ఏది ఎన్నికలప్పుడు కానీ, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడైనా, తర్వాత గెలిచినప్పుడైనా కండవులు మార్చుకోవడానికి సిద్ధపడతారు. ఆ రాజకీయం ఎలాంటిదో రుక్మి రాజకీయం కూడా అలాంటిదే. పైగా తన దగ్గర ఉన్నటువంటి ధనస్సు గొప్పదే కాదనడంలే, కానీ ఎవరిని అప్పగించమంటావో చెప్పు. భీష్ముణ్ణి అన్నాడు. భీష్ముడు ఎవరండి? కురువంశ పితామహుడు. ద్రోణుణ్ణి చంపమంటావా అన్నాడు గురువు గారు. ఏమండి, ఇటువంటి వాళ్ళని పదప్రయోగం చేస్తూ చంపమంటావా చంపమంటావా అంటే అర్థమేమిటి? అర్జునుణ్ణి రెచ్చగొడుతున్నాడా, లేక అర్జునుడిలో ఉన్న పరాక్రమాన్ని సందేహిస్తున్నాడా, సంశయిస్తున్నాడా, కృష్ణుణ్ణి సందేహిస్తున్నాడా? ఇక్కడ మనకు ఒక సమస్య వస్తోంది. రుక్మి మొట్టమొదటి దగ్గర నుంచి కూడా కాస్త కృష్ణుడు అంటే భేదాభిప్రాయం కలిగినటువంటి వాడే. వారి చెల్లెలైనటువంటి రుక్మిణిని ఆయన స్వయంవరంలో ఎత్తుకుపోయేటప్పుడు ఈయన కూడా కాస్త కారాలు మిరియాలు నూరిని వాడే. వాసుదేవుడి మీద కొద్దిపాటి కోపం కూడా తనకున్నది. కాని ఈనాడు అర్జునుడు గెలుస్తాడనే నమ్మకం ఉంది. అందుకని అర్జునుడు వైపుకొచ్చాడు. అర్జునుడు ఏమన్నాడు? ఏదో నీ పరాక్రమం వల్ల రేపటి రోజున నువ్వేం చెప్పుకుంటావు. ఈ మాటలన్నీ విన్న తరువాత కూడా అర్జునుడు ఈ రుక్మిని చేర్చుకున్నాడు అనుకోండి, ఒకవేళ గెలిచాడని అనుకుందాం, గెలవడం అనేది సత్యం అనుకోండి, గెలిచాడని అనుకుందాం, రేపటి రోజున రుక్మి ఏమంటాడు? నేనుగా వెళ్లి భీష్మున్నో ద్రోణున్నో ఇంకొకరినో అప్పచెప్పమని నా ధైర్యాన్ని ప్రకటిస్తే, ఆ ధైర్యానికి సిద్ధపడినటువంటి అర్జునుడు నాకు ఆశ్రయం ఇచ్చాడు, నా వల్ల అర్జునుడు గెలిచాడని రేపటి రోజున చెప్పుకున్నా చెప్పుకుంటాడు ఈ రుక్మి. అందువల్ల ఇటువంటి వాళ్ళు ప్రమాదకరం. తన యొక్క శక్తిని ఉన్నదాన్ని గోరంతని కొండంతలు చేసి చెప్పుకుని తన పరాక్రమాన్ని మధ్యలోనే క్రింది చేసుకునే వాళ్ల చెలిమి ఎప్పటికైనా ప్రమాదకరం. ఒకవేళ విజయమంటూ వచ్చిన తరువాత ఆ విజయం నా వల్ల సాగిందే తప్ప అది అర్జునుడి ప్రతాపం కానే కాదని రేపటి రోజున చెప్పినా చెప్తాడు. ఇటువంటి అవాక్ర పరాక్రమవంతులు గోరంతని కొండంతలు చేసుకునే వాళ్లతో ఎప్పటికైనా ప్రమాదకరమే. అర్జునుడు అది గ్రహించాడు. గ్రహించేమన్నాడు? ఇటువంటి వాడు నా సైన్యంలో పనికిరాడు, నువ్వు నాకు అక్కర్లేదు అని అనగానే వెంటనే ఏం చేశాడు? నేనైతే దుర్యోధను దగ్గరికి వెళ్ళిపోతాను. అంటే నిజంగా ఇక్కడ రుక్మి సహాయం చేయాలని వచ్చాడా? అంటే ఆ భావనతో అతడు రాలేదు. బలం చూసుకొని ఎవరు బలంగా ఉంటే వారి వైపుకు దూకాలనేటువంటి ఏమండి ఆ కప్ప గంతులంటారే, అలా వచ్చిన వాడే ఈ రుక్మి కూడా. కౌరవ వీర దుర్యోధన, విజయ ధనుర్ధారి అయిన నేను ఒక ఔక్షిహిణి సైన్యంతో వచ్చాను, అర్జునుడికి సహకరిద్దామనుకున్నాను. గర్వంతో గాంధీవి నన్ను తిరస్కరించాడు. అతనిని వధించాలనే పౌరుష పరాక్రమాలతో సేనతో కూడి నిన్ను సమీపించాను. అర్జునుడిని చూచి నువ్వు భీతి చెందకు. అర్జునుడు విజయుడైతే విజయధనస్సు నా వద్ద కూడా ఉంది. పేరుకు మాత్రమే అతడు విజయుడు, శక్తి నా వద్ద ఉంది. నా శక్తినంతా ప్రయోగించి పాండవుల్ని హతమార్చి నీ రాజ్యాన్ని నీకు కట్టబెడతాను అని వీరోచితంగా ప్రసంగించాడు భోజరాజైన రుక్మి. దుర్యోధనుడు ఏమన్నాడో చూడండి. రుక్మి, పాండవులు యావగించుకుని త్యజించిన వస్తువుని ఏరుకుని తద్వారా రాజ్యాన్ని ఏరుకునే దుర్గతి నాకు పట్టలేదు. పాండవుల్ని వధించే శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయి, నీ సహాయం మాకు అవసరం లేదు, వచ్చిందారనే వెళ్లొచ్చన్నాడు దుర్యోధనుడు. జనమేజయ, మహాభయంకరంగా సాగే కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనని వారు ఇద్దరే ఇద్దరు, ఒకడు బలరాముడు, రెండవ వారు రుక్మి. బలరాముడేమో తనకిష్టం లేదని వెళ్లాడు, రుక్మి ఏమో ఎవరూ ఉపయోగించుకోలేక డస్ట్బిన్ లాగా మిగిలిపోయాడు. ఎవడైనా ఉపయోగిస్తే ఉపయోగపడదాం అనుకున్నాడు, పాపం ఎవరూ ఉపయోగపడలేదు, ఏం చేస్తాడు, వెళ్లిపోయాడు. ఈ విధంగా బలరాముడు యుద్ధం చేయడానికి ఇష్టపడక తీర్థయాత్రలకు వెళ్లాడు. యుద్ధం చేయాలని వచ్చిన రుక్మిని ఇరుపక్షాలు ఇష్టపడనందువల్ల తిరిగి గృహోన్ముఖుడయ్యాడు. జనమేజయ మహారాజా, కురుపాండవ సేనలు రణరంగంలో వ్యూహాత్మక యత్నాలు సాగిస్తున్నాయి. హస్తినాపుర అంతఃపురంలో ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పిలిచి, సంజయ, ఈ యుద్ధం ఏ విధమైన భయంకర మారణ హోమాన్ని సృష్టిస్తుందోనని నా మనస్సు అదే పనిగా మదనపడుతోంది. శాంతికి నా వంతుగా నేను ప్రయత్న లోపం లేకుండా కృషి చేశాను. కాని విధి బలీనీయమైనది, ఎంతవారైనా తలవగ్గాల్సిందే. సంజయ, కురుక్షేత్రంలో శిబిరాలు వెలిశాయని తెలిసింది. ఆ తరువాత జరిగిందేమిటో, జరుగుతున్నదేమిటో నీ ద్వారా వినాలనుకుంటున్నాను. మహారాజా, యుద్ధం ప్రమాదభరితమైనది. యుద్ధ పరిణామాలు, ఫలితాలు కూడా భయంకరంగానే ఉంటాయి. మీరు కోరినట్టు నేను అన్ని విషయాలు నివేదిస్తాను. మీరు బాధపడకుండా వింటూ ఉండండి. ఎందుకంటే ఒక్కొక్కసారి నీకు కఠినమైన విషయాలు కూడా నేను చెప్పవలసి వస్తోంది. సంజయుడేమిటి ఇలా చెప్పాడని మీరనుకు తనకు తాను మంచివాడనుకోవడం, వంచనని బయట పెట్టుకోకపోవడం, ఈ రెండూ దోషాలున్నాయి ఆయనలో. వీటిని గమనించే సంజయుడు అంటున్నాడు, నేను చెప్పేది నీకు బాధ కలిగించవచ్చు, అయినా నువ్వు వింటానంటేనే చెప్తాను. భరత వంశాధీశ్వర, కురుక్షేత్రంలో శిబిరాల్ని నిర్మించుకున్నారని విన్నావు కదా. దుర్యోధనుడు శకుని, కర్ణుడు, దుశ్శాసనుని పిలిచి మంతనాలు జరిపాడు. శకుని కుమారుడైన ఉలూకుణ్ణి పిలిపించారు అక్కడికి. పాండవుల వద్దకు ప్రత్యేక సందేశంతో పంపుతున్నారు. శ్రీకృష్ణుడి సమక్షంలో పాండవులకు తన సందేశాన్ని వినిపించమన్నాడు దుర్యోధనుడు. ఉలూక, సంజయుడి ద్వారా వారు పంపిన సందేశాలు, ఆత్మ ప్రశంసలు చేసుకుంటూ కౌరవులకు చేసిన హెచ్చరికలు, కార్యరూపాన్ని ధరించవలసిన సమయం ఆసన్నమైందని చెప్పు అన్నాడు ఉలూకుడితో. ఏమన్నాడండి దుర్యోధనుడు, నిజంగా మీలో ప్రతాపమే ఉంటే, మీలో వీరత్వమే ఉంటే, మీరనుకున్నట్లుగా ఏదో నా తొడలు విరగొడతానో, దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తాన్ని త్రాగుతానో ఏవో ప్రతిజ్ఞలు చేశారు మీరు. అవే విషయాన్ని సంజయుడి ద్వారా చెప్పంపించారు. అవే గనక నిజమైతే కార్యరూపంలో ఆచరణలో పెట్టవలసిన సమయం ఆసన్నమైందని చెప్పు. ధర్మరాజా, నీవేదో ధర్మమూర్తివని, సర్వభూతాలకి అభయప్రదానం చేసేవాడివని దండోరా వేయించుకుంటున్నావు. ధర్మరాజటండి దండోరా వేయించుకుంటున్నాడట. ఏది, నేను ధర్మాత్ముణ్ణి, నేను ధర్మరాజునని చెప్తున్నాడట. అటువంటి కరుణామయుడివి, ధర్మజ్ఞుడివి, ఈరోజు అపార జన నష్టానికి ఒడిగడుతున్నావు ఎందుకని. ధర్మరాజు ఒడిగడుతున్నాడో దుర్యోధనుడు ఒడిగడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. ధర్మరాజు శాంతి సందేశాన్ని పంపి సంధి కోసం ప్రయత్నం చేశాడా? దుర్యోధనుడు కావాలని కాలు దువ్వాడా? దుర్యోధనుడు ఏమంటున్నాడు? ధర్మరాజు వైపే వేలు చూపిస్తున్నాడు, లోపం నీలోనే ఉంది అంటున్నాడు. ఒక్కవేళ ధర్మరాజు వైపు చూపిస్తే మిగిలిన వేళ్లన్నీ దుర్యోధనుడి వైపే చూపిస్తున్నాయి. నీవే కారణమేమో ఒక్కసారి ఆలోచించని. పైగా ధర్మ ప్రసంగాలు చేస్తూ దండోరా వేయించుకుంటున్నావు, ఇంత పాపానికి ఒడిగడుతున్నావు. పైకేమో ధర్మ ప్రసంగాలను, లోపలేమో అధర్మ సంకల్పాలతో ఉన్నావు ధర్మరాజా. ఇది కూడా ఒక వ్రతమేలే అన్నాడు దుర్యోధనుడు. ఏమంటారు? దీన్ని బిడాల వ్రతము అన్నాడు ప్రహ్లాదుడు. అదే బైడాలము అని చెప్పబడింది. ఆ కథ కూడా నీలాగే ఉంది ధర్మరాజా, చెప్తాను, శ్రద్ధగా విను అని బిడాల వ్రతం గురించి చెప్పబోతున్నాడు దుర్యోధనుడు శకుని కొడుకు ఉలూకుడితో. మరి ఆ బిడాల వ్రత కథ ఏమిటో, ధర్మరాజుకిన్నో బిడాల వ్రతానికి సంబంధం ఏమిటో మనం రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ, వాసుదేవ, జై సద్గురుదేవ.